ఈ మూడు నియమాలు పాటించగలిగినటువంటి వాడే మనం ఇప్పుడు నేర్చుకోదలుచుకున్నటువంటి ఆధ్యాత్మిక విద్యకి ఏబీసీడీలు నేర్చుకున్నట్టు. మొట్టమొదట మనం ఏం చెప్పుకున్నాము అంటే నాటు కోసుకో. ఈ నాటు కోసుకో అనేటటువంటిది నోటితో అంటే కాదు, ప్రతి నిత్యము అనుక్షణము కూడా మన జీవితంలో మనకి వచ్చేటటువంటి సుఖాలు ఉన్నా దుఃఖాలు ఉన్నా అవి మనము నాటుకున్నటువంటివే. ఏ గురువు యొక్క అనుగ్రహం వల్ల ఏమీ అవదు. గురువు యొక్క అనుగ్రహం వల్ల ఏమవుతుందంటే మీకు ఈ మెథడ్స్ తెలిస్తే, తెలిసిన తర్వాత దానికి తగినట్టు మీరు ఆచరణ చేసుకుంటే ఫలితాలు ఉంటాయి, ఆచరణ చేయకపోతే ఫలితాలు ఉండవు. చాలా మంది ఏమడుగుతూ ఉంటారండి, మరి వీళ్ళందరూ చాలా సుఖంగా ఉన్నారు కదా మనుషులు, వాళ్ళందరూ ఏ పూజలు చేస్తున్నారు, ఏ గురువుని ఆశ్రయించారు అంటే నాకు తెలిసి పక్షులు సుఖంగానే ఉన్నాయి, జంతువులు సుఖంగానే ఉన్నాయి, వాళ్ళు ఎందుకు సుఖంగా ఉన్నారు అని మనం అడగటంలే, అడుగుతున్నా అడగం కదా. అంచేత సుఖంగా ఉండటం అంటే పని పాటు లేకుండా తింటం కూర్చోటం మాత్రమే అవుతే, అలాంటి సుఖాల కోసము లలితా సహస్రనామాలు అవి మీరేమి చదువుకోకలేదు. జంతువుల వల్ల జీవిస్తూ ఉంటే చాలు అది చాలా స్పష్టంగా గురువులు చెప్తున్నారు. రెండవది ఏం చెప్తున్నారు, జంతువులలో జీవిస్తున్నటువంటి మనుషులకి ఇంకా పృథ్వీ మీద మనుగడ లేదు, మీరు ఇటైనారండి లేకపోతే జంతు స్థాయిలోకి దిగిపోండి. శివజీ సాయి చరిత్ర చదవమనేది అందుకు. శివజీ సాయి ఆ నగరంలోనే కొన్ని వందల జన్మల కిందట అనేక మంది గురువులతో ఇక్కడ చాలా పెద్ద భవనాలుండేవి, భవంతులుండేవి, మేమందరము కూడా గురుభాయులము ఇక్కడే కలిసి జీవించాము గురువు యొక్క ఆశ్రమంలో. మళ్ళీ అక్కడికే వచ్చాడు సాయి, మళ్ళీ అక్కడే పుట్టారందరూ కూడా ఆ హరిజన వాడలోనే. సాయి అక్కడ ఎందుకోవటానికి కారణం రుణానుబంధమే. పెద్ద పెద్ద నగరాల్లోకి వచ్చేసేవచ్చు కదా, పెద్ద పెద్ద నగరాలలో మహాత్ములు ఉండటం లేదు రావటం లేదు అంటేనే మీకు అర్థం అవ్వాలి అక్కడ రుణానుబంధం లేదు అని. మరి అక్కడ ఆయన ఉన్నాక అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళని చెప్పారు, వీళ్ళందరూ నా గురుభాయిలే అన్నాడు. రెండు మేకల్ని కొన్నాడు, ఆ మేకలు కూడా గురుభాయిలే. ఓ పెద్ద పులి వచ్చింది, ఆ పెద్ద పులి కూడా గురుభాయియే. ఒక పాము కప్ప వచ్చింది, ఆ పాము కప్ప కూడా గురుభాయి. ఓ బల్లి వచ్చింది, ఒక బల్లి శివిలోనే ఉంది, ఇంకో బల్లి ఎక్కడి నుంచి వచ్చింది, నామది ఔరంగాబాద్ నుంచి. అంటే మీ ఉద్దేశం ఏంటి, ఈ బల్లులు ఎవరు ఎవరు మీరే మనమే, సవ్యంగా మీరు జీవించకపోతే ఇంకా జంతు శ్రేణిలోకి వెళ్ళిపోతారు మీరు. సావధాన హోషారు అనేది ఒక చిన్న పాట కాదు, మీకు అర్థం కాక విలువ తెలియక మహామూర్ఖులలాగా జీవించుకుంటున్నారు మీరు. వాళ్ళంతా గోళ పెడుతున్నా గగ్గోలు ఎత్తిపోతున్నారు గురువులు, బాబు మీరు నాశనం అయిపోతారు రా అని జంతు స్థాయిలోకి వెళ్ళిపోతున్నారు మీరు. ఇంచేత మనము కనీసం మననైనా విమర్శన చేసుకుందాం, మననైనా అర్థం చేసుకుందాం. ఇతరులకి కమ్మగా చెప్పటానికి ఓహో అహో రూపం అహో స్వర అని ఒక అద్భుతమైనటువంటి జంతువులు రెండు ఉన్నాయి, ఒకటి గాడిద ఇంకోది ఒంటె. ఇవి రెండు కలుసుకుని మాట్లాడుకుంటున్నాయట. ఏమని మాట్లాడుకుంటున్నాయి, అహో రూపం, ఒంటెని బట్టి గాడిద ఏముందంటే ఎంత అందంగా ఉన్నావు నువ్వు అంటే అదేం తీసుకోలేదు కదా, ఒంటే ఏం చెప్పింది అహో స్వర నీకు ఎంత అందంగా ఉంది, వద్దు అలాంటి పిచ్చి పనులు మనం చేయొద్దు, సవ్యంగా ధైర్యంగా మనం ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకుందాం మనం. ఎంతమంది అన్నది ముఖ్యం కాదు, ఒక గాంధీ చాలు ప్రపంచాన్ని మార్చేయటానికి, ప్రపంచ చరిత్రను మార్చేశాడు. మామూలు మనిషి అతను, కోర్టులో కేసు వాదించమంటే మాట్లాడలేక మెమ్మెమ్మే అంటే ధైర్యం చాలే అతను కోర్టులో మాట్లాడటానికి. అప్పుడు అతన్ని ఎవరైతే అతన్ని లాయర్గా పెట్టుకుని నా డబ్బు నాకు ఇచ్చాయని కాలం కొట్టుకున్నాడు, అంత తిరిగిపోలేదు. కానీ సవ్యమైనటువంటి మార్గంలో ఆలోచన పడి ఎవరు ఏమన్నా కూడా నేను వినను అని ఎప్పుడైతే నుంచున్నాడో మహాత్ముడైపోయాడు. ఇంకా మేము మహాత్ములు అవ్వాలని లేదు, మీకు ఇది ఎందుకు పనికిరావు, ఈ లలితా సహస్రనామాలు పనికిరావు, ఈ భాగవత సప్తాహాలు పనికిరావు, ఈ గాయత్రీలు పనికిరావు. చాలా స్పష్టంగా ఒక విశేషమైనటువంటి నిర్ణయానికి వచ్చి నేను చెప్తున్నాను. నేను ఇంకా నేను చెప్పేది ఇలాగే ఉంటుంది, మిమ్మల్ని బుజ్జగించేటటువంటిదే ఆ రోజులు పోయాయి. ఇంకా మీరేమన్నా నేనేమంటాను, వేషాలు. ఇంకా వేషాలు వేస్తే నేను ఒప్పుకోను నేను. కానీ మీరు ఓపిక్ గా అర్థం చేసుకుని చెప్పింది చెప్పినట్టు చేసుకుంటే వెళ్ళిపోతే మాత్రము ఒక సంవత్సరం లోపల మొత్తము ప్రపంచానికి మార్గదర్శనం చేయగలిగేటువంటి సంస్థగా రూపొందుతారు. ఆ గ్యారంటీ మాత్రమే నేను ఇస్తాను. నేను మీ కోరికలన్నీ తీరుతాయా, మీరేమవుతారో నాకు తెలియదు. కానీ మీరు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటారు. మీరేం ఊళ్ళు మార్చక్కర్లేదు, కుటుంబాలు మార్చుకోక్కర్లేదు, మీ జీవిత విధానాలు మార్చుకోక్కర్లేదు. కేవలము మీ దృష్టి మార్చుకోవాలి, ఓరియంటేషన్ మార్చుకోవాలి. గురువుగారు పెళ్లి చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు, వాళ్ళకి పెళ్లి చేశారు, కానీ ఆయన మహాగురు అయిపోయాడు. లారీ మహాశయ కూడా పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు. వాళ్ళకి తిండి పెట్టడానికి డబ్బు లేకపోతే ట్యూషన్ చెప్పుకున్నాడు. కానీ దృష్టి మాత్రము కుటుంబం మీద, దాని మీద లేదు. ఆయన దృష్టి దేని మీద ఉంది? ఒకరోజు ఆయన నిద్ర, వాళ్ళ భార్య పక్క మీద నుంచి నిద్రలో చూస్తే ఆయన పక్కన లేడు, తలుపు గొల్లెం పెట్టింది. గుండె దెబ్బలు ఆడింది ఆవిడ, ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడు అని. ఎక్కడున్నాడు ఆయన తెలుసా? నేను చదివే రాస్తే ఎక్కడున్నాడు? ఆ గదిలోనే పద్మాసనంలో వేసుకుని ఆయన అక్కడ పైన తేలుతున్నాడు. ఆయనకు కూడా తెలియదు ఆయన పైకి లేచాడని. సాధన తీవ్రత అలా ఉండాలి. కానీ కుటుంబాన్ని వదలలేదే ఆయన. ఆయన భార్యకు కూడా తెలియదు ఆ రోజు వరకు. ఇంకా ఆయన భార్య ఎంత గొప్పది అంటే, ఆయన చాలా స్పష్టంగా చెప్పి వెళ్ళాడు ఆయన భార్యకి, నేను చనిపోయిన తర్వాత నా శరీరాన్ని కాల్చవద్దు. చదివాడా? ఈముక కూడా చదవలేదా? ఏం చెప్పాడు ఆయన? పొద్దున చెప్పాడా? కాల్చవద్దు అంటే అర్థం ఏం చేయమని? సమాధి చేయమని కదా. సమాధి చేసి ఉంటే శుద్ధి సాయికి ఈయనకి పోటీ పడేదేమో, ఎవడో తెలుసు సమాధి. కానీ ఆ మహాతల్లి సరైన కాలిపోయిన తర్వాత చెప్పింది, ప్రపంచానికి ఎంత అద్భుతమైనటువంటి అవకాశం కోల్పోయిందో, మీకు అవగాహన, సమాధి అంటేనే అవగాహన లేదుగా. అలాంటి పిచ్చివాళ్ళం మనం. ఆయన పక్కనే ఉన్నాడు, అంత గొప్పవాడు, నన్ను సమాధి చేయని చెప్తే అంతకంటే గొప్పవాడు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. మెహర్ బాబా మూడు అద్భుతమైనటువంటి శక్తుల్ని హైదరాబాద్లో స్థాపించాడు. ఇంకా మూడు తెలుసాయి కదా మీకు. చదివారా ఎప్పుడైనా మెహర్ బాబా పేరు విన్నారా? కనీసం ఎప్పుడైనా చదవండి వాళ్ళ గురించి. గురు చరిత్రలో నాలుగు స్టేజుల్లో జీవించాడు ఆయన. లాస్ట్ది ఆయన జీవించింది న్యూ లైఫ్ అని, అంటే కొత్త జీవిత విధానం ఎలా ఉంటుంది అని. అది మెహర్ బాబాది ఇప్పుడు నేను చెప్పలేను. కానీ ఆయన హైదరాబాద్లో ఒక విశేషమైనటువంటి సెంటర్లో చర్చి మోడలు, మస్జిద్ మోడలు, టెంపుల్ మోడలు, ఈ మూడు తయారు చేసి పాతిపెట్టాడు. దీన్ని ముట్టుకోవద్దు అని చెప్పాడు ఆయన. మీకు తెలియదు నేను ఏం చేశాను, మేము ముట్టుకోవద్దు అని చెప్తే కొన్నాళ్ళు అయిన తర్వాత ఆయన అత్యంత ప్రియతమ శిష్యులు దాన్ని తవ్వేసి ఎక్కడికో తీసుకుపోయారు. మీకు తెలియదు చెప్తే విన్నారు. వచ్చిన పెద్ద గొడవ అది. మెకానికల్ గా చేసేవి చెప్తున్నాం కదా, మీరు మెకానికల్ గా చేసుకుంటూ వెళ్ళిపోండి. యాంత్రికంగా మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే చాలు, ఆ పనులు జరిగిపోతాయి అక్కడ. కానీ ఆ యాంత్రికంగా చేసేటటువంటి పనులు యాంత్రికంగా కరెక్ట్ గా చేయాలి. చెప్పబడినటువంటి సంఖ్యలో, చెప్పబడినటువంటి విధానంలో, చెప్పినట్లు మీరు చేస్తే చాలు, ఖచ్చితంగా మీరు ఓ అద్భుతమైనటువంటి వ్యక్తి యొక్క ఫాలోవర్స్ గా రాబోయేటటువంటి రోజుల్లో పేరు తెచ్చుకుంటారు. ఆ రాబోయేటటువంటి రోజులు ఎక్కువ కాలం లేదు, చాలా త్వరలోనే రావచ్చా కాలం, అసలు రాకపోవచ్చా కాలం, అది మీ చేతిలో ఉంది. భారతదేశానికి స్వాతంత్రం వస్తుందా రాదా అన్నది ఎవరి చేతిలో ఉంది? కాలపురుషుల చేతిలో లేదు. భారతీయులందరూ కలిసి స్వాతంత్రం కావాలనుకుంటే స్వాతంత్రం వస్తుంది, వద్దు అనుకుంటే రాదు. అది అర్థం చేసుకోండి. అది చాలా చాలా జాగ్రత్తగా మీరు స్టెప్స్ వేసుకోకపోతే ఈనాడు మనం ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాలు అర్థం కాదు. అగస్త్య వాచ అశ్వానన మహాబుద్ధే. అశ్వానన, ఆననము అంటే అశ్వము అంటే ఇంచట గుర్రము ముఖము కలిగిన వాడా, అంతే కదా. గుర్రం ముఖం కలిగిన వాడా నువ్వు? ఎలాంటి వాడివి? మహాబుద్ధే, చాలా తెలివైనటువంటి వాడివి. బుద్ధి కలిగినట్టు తెలివి కాదు, బుద్ధి. ధియో యోన ప్రచోదయ సర్వశాస్త్ర విశారద, అంటే అన్ని శాస్త్రములు తెలుసున్నటువంటి వాడా. కథితం లలితాదేవ్యా చరితం పరమాద్భుతం. దీంతోనేగా మొదలవుతుంది లలిత సహస్రనామ స్తోత్రం పూర్వపీఠిక కదా, నాకు తెలియదు ఇక్కడ ఎలా స్టార్ట్ అవుతుందో. బుక్కుల్లో మీ దగ్గర ఎవరి దగ్గర అయినా ఇదేనా మొదటి శ్లోకం? చూడండి, నాకు మీరు పుస్తకాలు క్లాసిక్ భలే వస్తారు, లలిత సహస్రనామం చెప్తున్నానని తెలిసి కూడా లలిత సహస్రనామ పుస్తకాలు లేకుండా వస్తారు. ఎన్ని వేషాలు వేస్తున్నారో చూడండి. తెలియదా మీకు లలిత సహస్రనామం చదువుకోబోతున్నాను? వృత్తినే హరికథ వింటాయి అంటే మాకేమొస్తుంది, మాకేమైంది? నిన్న నేను మొదలెట్టింది ఎందుకు అంటే లలిత సహస్రనామ పుస్తకం ఎవరి దగ్గర లేదు, ఇవాళ కూడా అసలు నేను మొదలెట్ట తెలుసుకోలేదు, మీకు తడుతుందేమో చూద్దామని. కానీ నేను మీరు ఆధారపడితే నేను నాశనం అయిపోయేటట్టున్నాను. నేను చెప్పగలిగేటటువంటి నిద్ర అది వెళ్ళదు కదా. మీకు సీరియస్నెస్ రావటం నేను తిడితే తప్ప, అందుకు మామూలుగా చెప్తే మీరు సీరియస్ మీకు చెప్పలే పుస్తకాలు ఉండాలని చెప్పలేదా ఇప్పుడు? మరి ఎందుకు లేవు అంటే మీరు రావటం ఎందుకో నాకు తెలియటలే. ఇందుకే లలిత సహస్రనామం నేను చదువుకోవటానికి వస్తున్నానేమో అన్న అనుమానం. కానీ ఇంకా నేను అలాంటి పరిస్థితి తెచ్చుకోలేదు, నాకు వచ్చు, నేను చదువుకోను. అదృష్టం అని ఒక్క పుస్తకం ఉంది లలిత సహస్రనామం, ఇంకా లేవా? ఇంతకీ అశ్వానన అంటే ఎవరు మీకు తెలుసునో చెప్పండి. హయ హయగ్రీవుడు ఎవరు ఆయన? కథ ఏమైనా తెలుసా? ఏంటి కదా పాప ఆయన నిద్రపోయేట. కథ ఏంటి అంటే అలసిపోయేట ఆయన యుద్ధం చేసి. ఎవరు? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈనాడు మనం ఉన్న పరిస్థితులు అదేనేమో మీకు కొంచెం బుర్రకు అర్థం అవుతుందేమో చూసుకోండి. అలసిపోయాడు యుద్ధం చేసి. ఎవరి మీద యుద్ధం చేసి? మధుకైతే ఎక్కడి నుంచి వచ్చారు? చెవుల నుంచి వచ్చారు. అంటే మన చెవుల్లో ఉన్నది ఏంటంటే రాక్షసులే. మధు మీకు నచ్చింది చెప్తే గురువు చాలా మంచివాడు, తిట్టాడు అనుకోండి మొదటి రోజు కొంచెం చదువుతాడు, రెండో రోజు అసలు ఎందుకు వెళ్తాం అక్కడికి తిరుతాడు వాడు. ఇంచేత మధువు లేదు, మీకు ఇష్టం వచ్చినట్టు చెప్పాలి. ఈ గురువు అలా చెప్పదలుచుకోలేదు, ఇంకా ఇన్నేళ్ళు చెప్పినా ఇంకా తిట్టేది తిట్టేదే. ఇంకాస్త పైకి వెళ్తే ఇంకా నీట్ గా తిడతాను నేను. కాస్త ఓ బుక్కు పెట్టుకుని నేను మీకు లాగే తిట్లు బుక్ ఒకటి పెట్టుకోవాలి నేను. ఎప్పుడు ఏ తిట్టు తిడితే చాలా బాగుంటుంది అది నేను రీసెర్చ్ చేసి తిడతా, మామూలుగా తిట్టాను నేను. చేదా చాలా సీరియస్ గా నేర్చుకోండి. నేను ఏం చెప్తున్నాను, నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లోపల ఈ సంస్థ ప్రపంచానికి లీడర్షిప్ వహించాలి అంటే ఇలాంటి వాళ్ళతోనా, చేతగాంత దమ్మలతోనా మనం లీడర్షిప్ వహిస్తాం? చదువుకునేటప్పుడు సీరియస్ గా చదవండి, అర్థం చేసుకోండి ఆ సబ్జెక్టుని. జీవితాలు మారిపోతాయి మీవి. అంచేత ఈ లలితాదేవికి అశ్వమేధ యజ్ఞానికి చాలా దగ్గర సంబంధం ఉంది, అది గుర్తుంచుకోండి. అశ్వానన అంటే అర్థం అది, అశ్వము యొక్క ముఖము. అంటే అశ్వమేధ యజ్ఞము అయిన తర్వాత చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇందులోకి వస్తాయి. మహాబుద్ధే, బుద్ధిని చేసేటటువంటి మంత్రం ఇది గాయత్రి మంత్రం, అంతే కదా. గాయత్రి మంత్రము భూర్ భువ స్వహ, ఆ గాయత్రి మంత్రం మాకు అక్కర్లేదు. మహాబుద్ధే, మహాతలంలో ఉన్నటువంటి గాయత్రి మంత్రము అశ్వానన మహాబుద్ధి అని చెప్పి ఈ గాయత్రి మంత్రాన్ని భూర్భువస్వ లోకంలోనే చేస్తున్నాం, మహర్లోకంలో మనం చేయటంలే. కానీ లలితా సహస్రనామం తెలియాలి అంటే మహర్లోకంలో గాయత్రి చేయటం రావాలి. మీకు ఎలా వస్తుంది మహర్లోకంలో గాయత్రి? గాయత్రి చేసేవాళ్ళ సంఖ్య పెరిగితే ఈ లోకాలన్నీ కూడా వైబ్రేషన్స్ పెరుగుతున్న కొద్ది ఉచ్చ లోకాల్లోకి వెళ్తాం. అందుకని మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, గాయత్రి మంత్రాన్ని ఒక వర్గంగా కోట్ల కోట్లు చేయగలిగేటటువంటి వాళ్ళని డెవలప్ చేయాలి. అగస్త్యుడు అనేటటువంటి పేరు ఎందుకు వచ్చింది? ఈ కోట్ల కోట్ల గాయత్రి మంత్ర జపం అది కూడా నార్త్ ఇండియాలో అయిపోయింది. నార్త్ ఇండియాలో అయిపోతూ ఉంటే పృథ్వీ యొక్క బ్యాలెన్స్ మంత్ర జపంతో మారుతూ ఉంటుంది. దాన్నే సైంటిస్టులు పోల్ షిఫ్ట్ అని చెప్పారు. ఈ పోల్ షిఫ్ట్ గురించి నేను ఇప్పుడు ఏం చెప్పినా మీకు అర్థం కాదు. కానీ పోల్ షిఫ్ట్ అంటే అర్థం ఏంటి అంటే ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువముగా మారుతుంది, దక్షిణ ధ్రువము ఉత్తర ధ్రువముగా మారుతుంది. దానికి కావాల్సిన ఒక మెడిటేషన్ బ్లాక్ తయారు చేసి నేను గుంటూరులో పెట్టాను. గుర్తుంది ఎక్కడ పెట్టాను? ఒకవైపు హిమాలయ పర్వతాలు, రెండో వైపు వింధ్య పర్వతాలు. వింధ్య పర్వతాలు చివర ఎక్కడికి వెళ్తాయి? శ్రీశైలం వైపు నుంచి తిరుమల వైపుకి వెళ్తాయి. హిమాలయాలు సరే కైలాస శిఖరం వైపు వెళ్తాయి. దాని మధ్యన ఎవరిని పెట్టారో మీకు గుర్తుందా? వెంకటేశ్వర స్వామి బొమ్మ పెట్టారు. ఎవరి బుద్ధి పలగలేదు, మహాబుద్ధే. మామూలు బుద్ధే లేకపోతే మహాబుద్ధి ఎక్కడ వస్తుంది? కానీ ఆ బొమ్మ వేస్ట్ అయిందనుకుంటున్నారు మీరు? ఏమీ వేస్ట్ కాలేదు. ఎవరు ఎప్పుడు ఎలా చేయదలుచుకుంటే అలా చేయదలుచుకుంటారు. చేత
ఆ సప్తఋషి ఆశ్రమంలో పెట్టిన ప్రతిదీ కూడా ఓ మహాబుద్ధితో పెట్టినవే, మామూలు స్థలంలో పెట్టినవి కాదు. అది నాశనం కూడా కావు, మహర్లోకంలో ఉన్నది నాశనం కాదు. కానీ మీరు ఉపయోగించుకోలేకపోతున్నారు. మీరు అదృష్టం అనుకుంటారు, దాన్ని దురదృష్టం అనుకుంటారు, అది మీ యొక్క ఆస్పెక్ట్స్ బట్టి ఉంటుంది. మీరేమనుకుంటారు చెప్పగలిగి నేర్చుకోగలిగి ఉండి నిద్రపోతున్నటువంటి వాళ్ళు. అంచేత విష్ణు ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. విష్ణు అంటే ఎవడు? రాక్షసుల్ని చంపగలిగేటటువంటి వ్యక్తి, రాక్షసుల నుంచి పృథ్వీకి ముక్తి ఇవ్వగలిగేటటువంటి వ్యక్తి ఏమవుతున్నాడు అంటే నిద్రపోతున్నాడు. అంటే ఎవరు? మీరే. మీ గురించే చెప్తున్నది ఇదంతా కూడా. ఎంత చెప్పినా చివరికప్పుడు ఏం చేశారు? పురుగుని పంపించారు. వాళ్ళు దేవతలు ఇంకా లాభం లేదు అని ఒక పురుగుని పంపించారు ఆ వింటనాడికి. ఏంటా పురుగులు? కోరికలు తీర్చేటటువంటి గురువులు. పిల్లలు పుడతారు, అత్త మాట వింటుంది, మొగుడు మాట వింటాడు, పురుగులే ఇవంతా కూడా. ఆ పురుగుల వేషంలో నిద్ర లేపటానికి, ఎవరిని నిద్ర లేపటానికి మీలో ఉన్నటువంటి రాక్షసులను పాదద్రోలగలిగేటటువంటి శక్తిని. కానీ ఎప్పుడైతే నీకు అది అర్థమవుతుందో తల ఎగిరిపోతుంది. ఏదైనా తెలుసు, తల ఎగిరిపోయింది విష్ణువుది. అంటే తల ఎగిరిపోయిందంటే మీకు ఇది చెప్పాను అనుకోండి, మీ దగ్గర ఎక్కడి నుంచి మీరు రారు, గ్యారంటీగా రారు. మొహమాటం కోసం కొంతమంది రేపు వచ్చినా ఎన్నో నుంచి గ్యారంటీగా సంఖ్య తగ్గుతుంది. ఎందుకంటే నేను తగ్గేదైతే చూస్తా దాన్ని. మీ తలలో ఎగరగొట్టడానికి కావాల్సినటువంటిది ప్రయత్నాలు నేను సన్నాహాలు చేస్తున్నాను. నేను కొత్త సంవత్సరంలో తలలు ఎగిరిపోతాయి. తల ఎగిరిపోతే ఇంకా విష్ణు ఎందుకు కనిపిస్తుంది? పిరికివాడు, పిరికి దద్దమ్మ ఈ అద్భుతమైనటువంటి దేవ కార్యానికి ఉపయోగపడమని అడిగితే తోక మొలచెట్టి పారిపోతారు. అదే జరిగింది. ఆ తల వెతుకుతూ ఎక్కడ ఆ తల కనిపించలే. అదేనా కదా, ఆ తల కనిపించలే. మీ తల ఉండదు ఇంకా అక్కడ. ఆ తల బదులు ఎవరి తల రావాలి? అశ్వమేధ యజ్ఞము చేయగలిగేటువంటి వ్యక్తుల తల రావాలి అక్కడ. అది అశ్వమేధ అంటే మనం చేసాం అశ్వమేధం లేదా? చేసేసాం. ఇట్ ఇస్ పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ ఇక్కడ కూడా చెప్తున్నాడు. అశ్వమేధ యజ్ఞం అయిపోయింది. కానీ మీరు ఆ తలకాయలతోనే ఉన్నారా, మీరు గుర్రపు తలకాయలతో ఉన్నారా అన్నది ఇవాళ నేను నిర్ణయించుకోబోతున్నాను. రాబోయేటటువంటి రోజుల్లో ఆ నిర్ణయం చాలా స్పష్టంగా అవుతుంది. అంచేత అశ్వానన అంటే అర్థమైంది కదా, హయమేధ యజ్ఞం చేసినటువంటి వ్యక్తులు. బుర్ర మారిపోయింది వాళ్ళది. ఇది వరకు ఉన్నటువంటి తలకాయలు ఏం లేవు. వాళ్ళు దేనికోసం వచ్చారు ఇదివరకు? పిల్లల కోసం, ఎట్సెట్రా 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 ఎట్సెట్రా, భౌతికమైనటువంటి కామ్యాల కోసం వచ్చారు. మళ్ళా అదే వస్తే ఏముందనమాట, అక్కడ పురుగు ఉందనమాట. ఆ పురుగు ఏం చేస్తారు? మళ్ళా మీ బుర్రల్ని ఎగరగొడుతూ ఉంటుంది. ఎంతవరకు ఎగరగొడుతూ ఉంటుంది? అశ్వమేధ యజ్ఞము ఎందుకు చేశామో అది మాత్రమే బుర్రని బుర్రలో ఉండాలి. ఎందుకు చేశాం అశ్వమేధ యజ్ఞము? మూడు కార్యక్రమాలతో చేశామని నేను 31వ తారీఖు రాత్రి చెప్పినట్టు గుర్తు. ఏం చెప్పాను నేను? ఒకటి, మొదటిది గుర్తుంచుకోండి, సౌరశక్తి సందోహన. వర్డ్స్ కరెక్ట్ గా నేర్చుకోండి, కరెక్ట్ గా చెప్పండి మనుషులకి. మీరు ఒక 10 మంది తయారవుతే చాలు, మీరు 100 మందిని తయారు చేసేయగలరు. కానీ తయారైన వాళ్ళు పర్ఫెక్ట్ గా తయారవ్వాలి. ఇంకా మొదటిది ఏంటి? సౌరశక్తి సందోహన. అంతేగా సూర్యుడు కిరణాలని మీరు పిండుకోగలగాలి. ఎలా పిండుకుంటారు అంటే గాయత్రి మంత్రంతో పిండుకోగలరు. ఎలా పిండుకోగలరు అనేది ఆ గ్రూప్ వాళ్ళకి చెప్తాను నేను. అంతేనే మేము అందరం గాయత్రి నేర్చుకుంటాం, మళ్ళీ ఆ పిచ్చి పని చేయకండి. ఎవరు ఏ గ్రూప్ లో ఉన్నారో ఆ గ్రూప్ లోనే ఉండండి. ఇంకా గాయత్రి మంత్రం చేస్తున్నటువంటి వాళ్ళు మొట్టమొదట ఏం చేసుకోవాలి? గాయత్రి మంత్రం ద్వారా భూర్భువ స్వాతి మహర్లోకానికి వెళ్ళాలి వాళ్ళు. ఆ మహర్లోకానికి వెళ్ళినటువంటి గాయత్రి మంత్రాన్ని భూర్భువ స్వాహ దగ్గర ఆపకుండా మహర్లోకానికి వెళ్ళినటువంటి వాళ్ళని ఏమని చెప్పాడు అక్కడ? మహాబుద్ధే అశ్వాదన మహాబుద్ధే. అది ఎలా వస్తుందంటే చేయగా చేయగా వస్తుంది, అంతకంటే ఇంకేమీ లేదు. అది ఆ జపంలో ఉన్నటువంటి మ్యాజిక్ ఏంటి అంటే ఆ కౌంట్ పూర్తయిపోతే ఆ రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఇక్కడ మనం ప్రయత్నం ఏం చేస్తున్నాం? కౌంటింగ్ గ్రూప్ గా మార్చడానికి. ఇంచేత తలౌ సంఘే శక్తి. ఒక 1 కోటి మంది ఒకసారి గాయత్రి మంత్రం అంటే 1 కోటి అయిపోతుంది. కానీ వాళ్ళు ఒకసారి అనాలి. లాల్ బహదూర్ శాస్త్రి ఎవరో ఉన్నారు, ఒక్కసారి మేము అందరం కలిసి ఉమ్మేస్తే పాకిస్తాన్ ఉండదని. కానీ ముందు వీళ్ళు ఉమ్మాలిగా, కలవాలిగా, ముందు కలిశాక ఉమ్మాలి ఒకేసారి. ఈ లోపల అలా ఉమ్మకూడదు, ఉమ్మటం తప్పు అనే ఒక గ్రూప్ తయారవచ్చు. అసలు ఉమ్ము ఎక్కువ ఎలా చేసుకోవాలని ఇంకో గ్రూపు. అసలు అలా ఉమ్ముతే అది మంచిదా చెడ్డదా, ఇంకోటి మీద ఉమ్మచ్చా ఉమ్మకూడదా, నువ్వు కమిషన్ వేయాలి అని ఇంకో గ్రూపు ఇలా చేస్తాం మనం, అంతే కదా. అంచేత అలా చేయొద్దు. కళ్ళు మూసుకుని నోరు మూసుకుని చెప్పినట్టు ఏం చేయాలి, గాయత్రి మంత్రము చేసుకుంటే వెళ్ళిపోయి ఆ కౌంట్ పూర్తి అయిపోయినప్పుడు ఆటోమేటిక్ గా అది మహాబుద్ధి అవుతుంది. కానీ ఇక్కడ మనము చేస్తున్నటువంటి ప్రయోగాన్ని అర్థం చేసుకోండి, 24 కోట్ల గాయత్రి మంత్రం జపం పూర్తి చేసిన వాడు మహాబుద్ధి అవుతాడు. 24 కోట్ల గాయత్రి మంత్ర జపం చేసిన ఒక గ్రూప్ 24 కోట్లు చేస్తే ఆ గ్రూప్ మొత్తం మహాబుద్ధి అవుతుంది. కానీ ఎప్పుడు అది గ్రూప్ గా ఉంటే, గ్రూప్ గా ఉండకపోతే నీ కర్మ. అంచేత అశ్వానన మహాబుద్ధే అర్థమైందో. దాని తర్వాత ఏముంది, సర్వశాస్త్ర విశారద. సర్వశాస్త్ర విశారదుడు గురువు అంటాం. గురువుని మనం ఏమని చెప్తామంటే ఆయన తెలియందంటే ఏమీ లేదు, సర్వజ్ఞుడు, అన్ని శాస్త్రాలు ఆయనకు తెలుసు. అంచేత దీన్ని దేనికి మనం ఈక్వేట్ చేసుకుంటున్నాం, భాగవతానికి ఈక్వేట్ చేసుకుంటున్నాం. భాగవత శ్రవణము, భాగవత మననము, గురు గీత పారాయణ. గురు గీతను మళ్ళా బయటికి తీసుకురావాలి అని చెప్తున్నాను నేను. భాగవతానికంటే ముందు ఉన్నది గురుగీత. శివుడు పార్వతికి చెప్పింది భాగవతము. ఎవరెవరికి చెప్పారు? ముగ్గురు రకాలుగా ఉన్నాయి. మనం చెప్పేది 4వ రకం. ఈ 4వ రకమైనటువంటి సమన్వయ భాగవతం రాబోయే తరాలు చెప్పుకుంటారేమో మనం సక్సెస్ అవుతే. సక్సెస్ అవ్వకపోతే ఏం పర్వాలేదు, మంచి ప్రయత్నం చేశామని తృప్తి ఉంటుంది మనకి. అంతేత సర్వశాస్త్ర విశారద అంటే ఏంటి, భాగవతము పూర్ణముగా నేర్చుకున్నటువంటి వాడు. దానికి ఏం చేయమని మీతో చెప్తున్నాను నేను, గురు చరిత్ర పారాయణలు చేయండి. గురు చరిత్ర పారాయణ చేయండి అంటే పారాయణ మాత్రమే చేయండి మీరు, అంతకంటే మీరేం చేయకలే. దాని తర్వాత ఏం చేయాలన్నా నేను చెప్తాను. పారాయణ అంటే కళ్ళు మూసుకు తర్వాతే పేజీలు, దానికి అర్థమైందా లేదా ఏమవుతుంది అనేది మీకు కాదు తల్లి. గురు చరిత్రలో స్త్రీలది చదవచ్చు మీరు, పురుషుల్ది చదవచ్చు. ఇంకా దిల్వెల్లమ్ముడమ్మ, చివటమ్మ, వీళ్ళది చదువుకోవచ్చు మీరు. కానీ పారాయణలాగా కళ్ళు మూసి చదివేటా 7 రోజుల్లో అది అయిపోయిందా లేదా, కానీ జంప్ చేస్తూ కాదు, ప్రతి అక్షరం చదవాలి. అది మాత్రం కండిషన్ అని చదవద్దు. సీరియస్ గా కామా ఫుల్ స్టాప్లతో సహా చదవండి. కథితం లలితాదేవి ఆశ్చరితం పరమాద్భుతం. అంతకంటే ఇంకా ఏం చేశాడు అశ్వానరుడు, పరమాద్భుతమైనటువంటి లలితాదేవి చరిత్ర కూడా నువ్వు చెప్పేశావు, పాస్ట్ టెన్స్ లో చెప్తున్నాడు. ఇంచేది మనం అశ్వమేధ యజ్ఞం చేసేసుకున్నాం, గాయత్రి మంత్ర జపాలు చేసేసుకున్నాం, భాగవతం చేసేసుకుంటున్నాం. భాగవతం అంటే గురు చరిత్ర. లలితాదేవి యొక్క పరమాద్భుతమైనటువంటి చరిత్రను కూడా చెప్పేసుకున్నాము అని ఇక్కడ అన్నాడు. మనం మొదలెత్తాం, పై 2 పూర్తయిపోయాయి, 3వది జరుగుతోంది. లలితాదేవి చరిత్ర ఏంటా చరిత్ర, పూర్వం ప్రాదుర్భవో మాతు తత పట్టాభిషేచనం భండాసరవదశ్చైవ విస్తరేణ త్వయోదిత. పూర్వకాలంలో అమ్మ యొక్క ఆవిర్భావము, ఆ అమ్మ యొక్క ఆవిర్భావం తర్వాత అమ్మకి జరిగినటువంటి పట్టాభిషేకము, దాని తర్వాత భండాసురవధ, మాతా భగవతీదేవి శర్మ చరిత్ర, ఈ 3 చెప్తుంది ఎలా జరిగిందో. మరి అది మనం చేసేసుకున్నామా లేదా, కాబట్టి అది జరిగిపోయింది. అంటే ఇక్కడ జరుగుతున్నది తమాషాగా ఈ ఋషుల చరిత్రలో ఏముంటుందంటే పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అన్నీ కలిసి ఉంటాయి. ఇప్పుడు జరుగుతున్న చరిత్ర, జరగబోయే చరిత్ర, పాస్ట్ టెన్స్, జరగబోయే చరిత్ర, 3 ఉంటాయి అక్కడ. అంచేత పూర్వం ప్రాదుర్భవో మాత, ఆ అమ్మ ఎలా ఆవిర్భవించింది, భగవతీదేవి శర్మ దేంతో ఆవిర్భవించింది, దుర్గా సప్తశతి యొక్క పారాయణతో ఆవిర్భవించింది. తత పట్టాభిషేచనం, ఎలా పట్టాభిషేచనం జరిగింది ఆవిడది, మీరు చదువుకున్నారేదో నమశివాయ మంత్రము. ఆ నమశివాయ మంత్రంలో యోగి దర్శనము, ఆ యోగియే మహాశివుడు అవతారమా అని ఆవిడ తెలుసుకోవటం, తెలుసుకున్న తర్వాత ఆ మహాశివుడితోనే ఆమెకి పెళ్లి ఎలా అయిందో, ఇదంతా కూడా పట్టాభిషేచనం. దాని తర్వాత ఆ మహాశివుడు ఎలాగా ఆవిడ్ని ఇంత పెద్ద సంస్థకి పట్టాభిశక్తిని చేసి చివరికి ఆయన ఏం చెప్పాడు, అసలు నాకున్న శక్తి కూడా ఆవిడే అన్నాడు. అల్మేరాలో ఎప్పుడో తాళం వేసుంటే కుతూహలం వచ్చింది శిష్యుడికి, చదివేరా అసలు కదా అది చెప్పండి. నేను తర్వాత ఏం జరిగింది, భగవతీదేవి ఫోటో మాత్రమే ఉంది అక్కడ ఆ అల్మార్లో, తాళం వేసారు అల్మార్లో. అప్పుడు ఏంటి అంటే ఆయన చెప్తాడు, ఇది మొత్తము కూడా ఈ సంస్థని ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది ఆ శక్తి మాత్రమే అని. అంచేత అక్కడ పట్టాభిషేచనం క్లియర్ గానే అర్థమవుతుంది కదా. ఇంకా ఏం జరగాలి? బండాసురవధ. బండాసురవధ అంటే ఐదు బండాలు. తర్వాత మీరు అది చదువుకుంటారు అని గురువు గారి యొక్క పంచకోశ సాధన మొత్తము కూడా బండాసురవధే. అంతవరకు అయిపోయింది కదా విస్తరేణ ప్రయోజిత. విస్తరేణ ఏంటి? మన కళ్ళ ముందే జరిగింది కానీ దాని గురించి మనమేం పట్టించుకోలేదు, ఇప్పుడు పట్టించుకున్నాం. ఇంకా ఇదంతా అంటే మాతా భగవతీదేవి శర్మ కథ ఇజ్ ఈక్వల్ టు వన్ శ్లోక. ఇంత శ్లోక పూర్వం ప్రాదుర్భవో మాత తతో పట్టాభిషేచనం భండాసురవధశ్చైవ విస్తరేణ ప్రయోజిత. విస్తరేణ స్టెప్ బై స్టెప్ మనకి తెలియాలి. ఇంచేత అదే మన జీవిత గమ్యం అవుతుంది. ముందు ఏబీసీడీలు నేర్చుకుని గ్రామర్ నేర్చుకుని సెంటెన్స్ కన్స్ట్రక్షన్ కనుక వస్తే తర్వాత కొత్త కొత్త విషయాలు మనం నేర్చుకోవచ్చు. అప్పుడు దాని తర్వాత ఏం జరిగింది? వర్ణితం శ్రీ పురమతి, అదేనా ఉంది అక్కడ శ్లోకం, మహావిభవ విస్తరం శ్రీమత్ పంచదశాక్షర్య మహిమావర్ణిత సదా. దాని తర్వాత శ్రీపురం అంటే అలా ఉంటుంది చెప్పారు గురువు గారి యొక్క యుగ నిర్మాణ యోజన. మొత్తము కూడా రాబోయే రోజుల్లో ఈ ప్రపంచం అంతా కూడా ఒక అద్భుతమైనటువంటి స్వర్గంగా మారుతుంది. ఇంకా శ్రీపురం గురించేగా చెప్తున్నాడు, స్వర్గలోకం గురించేగా చెప్తున్నాడు. మహావిభవ విస్తరం అదే మామూలు లేనిదంతా కాదు, హృదయంతా వ్యాపించి ఉంటుంది అది. దీని కింద ఉన్నది మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేసుకోబోతున్నాం. ఏంటది? శ్రీమత్ పంచదశాక్షర్య మహిమావర్ణిత సదా కయలహీం హసతహలహీం సకలహీం అనే దానికి మహిమ నేను మీకు చెప్పలేదు. ఇక్కడ అది పాస్ట్ టెన్స్ గా జరిగిపోయింది. పాస్ట్ టెన్స్ గా జరిగిపోయింది కానీ ఈ మంత్రము కాకువాయిలో దుర్గా అష్టమి నాడే ఈ రెండు కలిపి మీకు ఇవ్వబడింది. ఓం భూర్భువస్వ ఇక్కడ గాయత్రి మంత్రము ఉంది, మహాబుద్ధిది షోడశి కూడా ఉంది. అది అలా ఉందంటే ఆ షోడశి ఆకాశంలో పాపం కింద వేయటం లేదు, పైకి వెళ్ళటం లేదు. ఇచ్చంటే అసలు మంత్రాన్ని, గాయత్రి మంత్రాన్ని ప్రపంచంలో ఉపయోగించుకున్న మోడర్న్ కాలంలో ఇద్దరే కనిపిస్తున్నారు నాకు. వాళ్ళు దయానంద సరస్వతి ఆర్య సమాజం స్థాపించినట్టును, రెండోది శ్రీరామ శర్మ ఆచార్య లలితా సహస్రనామాన్ని దాన్ని ఉపయోగించుకున్నటువంటి వాడు ఎవరూ నాకు కనిపించుకోలేదు. మీకు ఎవరైనా కనిపించారా ఈ స్థాయిలో ఉన్నవాళ్ళు? ఏ స్థాయిలో ఉండేవాళ్ళు? ఒక ఆర్య సమాజాన్ని పెట్టిన స్థాయిలో ఉండాలి, లేకపోతే గాయత్రి తర్వాత స్థాపించిన లెవెల్లో ఎవరైనా ఉన్నారా? లేదు. అక్కడ శ్రీమత్ పంచదశాక్షర్య మహిమావరణి తస్తదా. కానీ ఆ రెండింటి యొక్క కాంబినేషన్ రెండు రోజుల కిందటైనా చెప్పాను ఈ మంత్రం నేను, మూడు రోజుల కిందట ఇందుకే చెప్తున్నాను అంటే పోయిన టైంను నేను తీసుకురాలేను కానీ ఉన్న టైంను మీరు శ్రమ పడగలిగితే ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి. లేకపోతే సద్వినియోగం చేయగలిగేటటువంటి పరిస్థితులకి పరిగెట్టి నేను వెళ్ళాలి తప్ప ఇంకా టైం వేస్ట్ చేస్తూ నేను కూర్చోలేను. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అది మిమ్మల్ని తిట్టడం కూడా కాదు, నన్ను నేను తిట్టుకోవడం కూడా కావచ్చు. చాలా కేర్లెస్ గా టైంను గడిపేస్తూ మేము చాలా గొప్ప సాధకులం అనుకుంటున్నారు మీరు. కానీ భాగవత లలిత గాయత్రి మహాయజ్ఞం చేయదలిస్తే ప్రతి నెలకి ఒక టార్గెట్ ఉంది మనకి. ఆ టార్గెట్ రీచ్ అవడానికి మీరు శాయశక్తిలో ప్రయత్నం చేయాలి. వాళ్ళెవరో చేయకపోతే మీరే చేసేయాలి ఆ జప సంఖ్య. అది ఎలా చేస్తా ఎలా చేస్తామని మీరు ప్లాన్ చేసుకోవాలి. అది నా చేతిలో లేదు. ఇంకేంటే మీకు ఎంత ఓపిక ఉందో నేనైతే సరే ఇప్పుడు కూర్చోండి 120 వరకు కదలండి కదలొద్దు అని చెప్తాను. మరి మీరు వినరుగా అలాగా మా ఆయన ఏమంటాడోనండి, మా పాప ఏమంటుందో నేను పరిగెడతారని మీరు. నేనేం చేస్తాను, మీ ఆయన ఏమంటాడో మీ పాప ఏముంటుందో.
అంతర్యాగక్రమశ్చేవా బహిర్యాగక్రమస్తదా. ఇంకా మీరు ఏం చేయాలి? షోడాన్యాసము అంటే ఏంటో తెలియాలి, న్యాసఖండము అంటే ఏంటో తెలియాలి, అంతర్యాగము అంటే ఏంటో తెలియాలి, బహిర్యాగము అంటే ఏంటో తెలియాలి. మహాయాగక్రమశ్చాపి పూజాఖండే సమీరిత పురశ్చరణ ఖండేతో జపలక్షణ మీరితం. మహాయాగక్రమం అంటే ఏంటో తెలియాలి. మహాయాగక్రమాలు కొన్ని మొదలయ్యాయి, అశ్వమేధ యజ్ఞం కూడా ఒక మహాయజ్ఞమే. అలాంటిదే రకరకాలైనటువంటి మహాయజ్ఞాలు, జప మహాయజ్ఞాలు అనేక రకాలైనటువంటి మీరు చేసుకుంటూనే ఉన్నారు. ఇంకా ఐదో శ్లోకంలో కొన్ని ఓట్లు పడతాయి మీకు, పర్వాలేదు. మహాయాగక్రమశ్చాపి పూజాఖండే సమీరత పురశ్చరణ ఖండేతు జపలక్షణ మీరితం. పురశ్చరణ ఖండము ఇప్పుడు మొదలెడుతున్నాం మనం. పురశ్చరణ ఖండము అది ఎలా చేయాలో మనం చేసుకుందాం. మనం హోమ ఖండే త్వయా ప్రోక్తో హోమఖండం మాత్రం సత్యనారాయణ మాస్టర్ డ్యూటీ శిక్షణ. అదే హోమఖండం అంటే ఏంటి, కంటిన్యూస్ గా హోమాలు జరుగుతున్నట్టు చూసుకోవటం. ఆ హోమఖండం కూడా నీకు చెప్పబడింది, హోమ ద్రవ్య విధిక్రమ. హోమద్రవ్యము ఏది వెయ్యాలో కూడా తెలియాలి, ఇష్టం వచ్చినట్టు ఏదో మనం వేసేయడానికి వీల్లేదు. కానీ మనకు ఆ ప్రాబ్లం లేదు, ఏం చేయదంటే 33 రకాల వనౌషధులతో కలిసినటువంటి హోమద్రవ్యము వాడుతున్నాం కనుక. ఇదంతా చేసిన తర్వాత చక్ర రాజస్య విద్యాయ, ఇక్కడి నుంచే ఈ లలితా సహస్రనామం అయితే లోపల ఇవంతా నేను మెల్లిమెల్లిగా నేర్పుతాను. కానీ మీరు చాలా సీరియస్ గా క్లాసులకి రండి, ఇలా ఆశామాషిగా మాత్రం రావద్దు. వచ్చేవాళ్ళు 5గురైనా 6గురైనా చాలు, ఒకళ్ళైనా చాలు, కానీ ఇంకా నేను చెప్పింది వాళ్ళు ప్రాక్టీస్ చేసేటట్టు ఉండాలి తప్ప. ఎందుకో నాకు కంఠశోష, వినేవాడు ఒకడైనా పర్వాలేదు కానీ గంటలు గంటలు వినిపోయి చాలా బాగా చెప్పారు మాస్టారు అని, లేకపోతే బయటకు వెళ్ళాక మాకేమీ అర్థం కాలేదు పాపం, ఆయన ఏదో చేతులు ఊపుకుంటూ ఏదో తిట్టాడందని మాత్రం అర్థమైంది మాకు. లేకపోతే కొంతమందికి అదే అర్థం కాదు, మా చెల్లెలకి చాలా స్పష్టంగా చెప్తుంది, నువ్వు అనుకుంటున్నావు అన్నా నువ్వు తిట్టాడు, నువ్వు చెప్తా ఉండి నేను తిట్టానని, లేకపోతే వాళ్ళకి తెలియదు నువ్వు తిట్టావని అని అంటుంది. మరి ఎంత రైతో రేపు తెలుస్తుంది నాకు. చక్రరాజస్య విద్యాయ శ్రీదేవి ఆదేశికాత్మను. చక్రరాజస్య విద్య, విద్య అనేది స్త్రీ దేవతల గురించి మంత్రాలు మీరు అర్థం చేసుకుంటే దాన్ని విద్య అంటాం, పురుష దేవతల గురించి చదువుకునేది శాస్త్రము అంటాం. ఇంకా ఇక్కడ విద్య అంటే ఏం చెప్తాం అనమాట, స్త్రీ అంటే గాయత్రి విద్య, లలితా విద్య. ఈ విద్య అనేటటువంటిది ఎప్పుడు కూడా స్త్రీ దేవతల యొక్క శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో చెప్తుంది. ఇక్కడ దేని గురించి చెప్తున్నాం, చక్ర రాజస్య విద్య. చక్రరాజ్యము అంటే యంత్రాలలో కింగ్ అయినటువంటి దాని గురించి విద్య నేర్పుతున్నాం. శ్రీదేవి దేశికాత్మను, దేశికాత్మను అంటే ఏంటి, గురువు యొక్క హృదయాన్ని తెలిసి చేసేటటువంటి, దేశికుడు అంటే గురువు అని అర్థం. రహస్యఖండే తాదాత్మ్యం పరస్పరము దేరితం, స్తోత్రఖండే బహువిధ స్తుత ఎప్పరికీర్తిత. సరే, ఈ రహస్యఖండంలో గురు శిష్యుల యొక్క సమాగమం ఎలా ఉంటుందో చెప్తారు. స్తోత్రఖండంలో రకరకాలైనటువంటి స్తోత్రాలు చెప్పావు, ఎవరు ఎవరిని అంటున్నారు ఈ సంఘటన, ఎవరు ఎవరికి చెప్తున్నారు, ఇది ఎవరన్నారని, ఈ మాట ఎవరంటున్నారు అని. అగస్త్యుడు చెప్తున్నాడు హయగ్రీవుడికి, ఇవంతా నువ్వు నాకు చెప్పావు అని. మంత్రిణి దండిని దేవ్యో ప్రోక్తే నామ సహస్రకే, నత శ్రీ లలితా దేవ్యా ప్రోక్తం నామ సహస్రకం. మంత్రిని దండిని, ఇది రెండున్నాయి, మంత్రిని విద్య నువ్వు నేర్పావు, దండిని విద్య నువ్వు నాకు నేర్పావు. ఎవరెవరికి నేర్పారు, అశ్వమేధ యజ్ఞంలో పాల్గొన్న ప్రతి వ్యక్తికి కూడా ఈ విద్య వచ్చి ఉంటుంది. వాడికి తెలియకపోతే వాడికి తెలియదు, మోడర్న్ దాంట్లో పేర్లు మారాయి. ఏం పేర్లు మారింది, మీరు అశ్వమేధ యజ్ఞంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఎలా పాల్గొనగలిగారు అంటే, ఈ రెండు మీరు చేసి ఉండాలి, మంత్రిని విద్య దండిని విద్య, ఈ రెండు జరిగి ఉండకపోతే మీరు అశ్వమేధ యజ్ఞంలో పాల్గొనలేరు. ఇంకొక మీరు పాల్గొన్నారా, పాల్గొన్నారు కనుక ఇది కూడా మీకు అయిపోయింది. ఇందులో చెప్తానంటే మంత్రిని దండిని ద్రవ్యో ప్రోక్తే నామ సహస్రకే, నామసహస్రం చెప్పారు ఎవరిది, మంత్రినిది దండినిది. నత శ్రేణ లలితాదేవ్య ప్రోక్తం నామ సహస్రకం, కానీ లలితాదేవి యొక్క సహస్రనామాలు నీవు నాకు చెప్పలేదు. ఎవరికి చెప్పలేదు, అగస్త్యుడికి, అశ్వానుడికి చెప్పలేదు. అంతేగా మనం అశ్వమేధ యజ్ఞం చేశాం కానీ మనకి లలితా సహస్రనామం గురించి ఏం చెప్పుకోలేదు కదా మనం. తత్రమే సంశయో జాతో హయగ్రీవదయానిధే కింవా తయా విస్మృతం తద్జ్ఞాత్వా సముపేక్షితం. నాకు డౌట్ వచ్చింది అన్నాడు అగస్త్యుడికి, డౌట్ వచ్చింది ఏమని, నువ్వు నాకు చెప్పలేదు లలితా సహస్రనామాల గురించి, నువ్వు నాకు చెప్పలేదు, కింవా తయా విస్మృతం, నువ్వు మర్చిపోయావా. ఆ క్వశ్చన్ లో ఓ విచిత్రమైనటువంటి ఆవేదన ఉంది. గురువు సర్వజ్ఞుడని కదా మన నమ్మకం, అందులో హయానందుడు ఖచ్చితంగా సర్వజ్ఞుడే కదా. కింవా తయా విస్మృతం, నువ్వు మర్చిపోయావా, నువ్వు మర్చిపోలేవు కదా, అంటే నువ్వు కావాలనే నాకు చెప్పలేదని తిడుతున్నాడు అనమాట. మరి శిష్యుడు గురువుని డైరెక్ట్ గా తిట్టలేడు కదా, కొంచెం మీకు టెక్నిక్స్ కూడా చెప్తున్నాను ఎలా తిట్టాలో, కొంచెం మీరు నేర్చుకుని ఉంటే మీరు ఇలా తిట్టచ్చు, కింవా తయా విస్మృతం తద్జ్ఞాత్వా సముపేక్షితం. ఇప్పుడు తెలిసిన, నువ్వు చెప్పలేదని నీకు తెలుసు, అయినా నువ్వేం చేశావు, ఉపేక్షితం. ఉపేక్షితం అంటే పట్టించుకోలేదు, నేను వచ్చాను మాస్టర్ నేను నా వైపు చూడలేదు,
అలా అనమాట. దాని తర్వాత ఇంకా పెద్ద తిట్టు, గురువుని తిడుతున్నాడు శిష్యుడు, ఈ తిట్లన్నీ మీరు కాస్త బట్టి కొట్టుకోండి రేపు ఉపయోగపడతాయి. మమ వా యోగ్యత నాస్తే, నాకు యోగ్యత లేదా, నాకు యోగ్యత లేదా అంటే అర్థం ఏంటి, యోగ్యత లేని వాడిని నువ్వు శిష్యుడిగా ఎన్నుకున్నావు, నువ్వెంత యోగ్యత లేదు అని వాళ్ళు చాలా హై లెవెల్లో తిట్టుకుంటారు వాళ్ళు. అంతే కదా, నన్ను శిష్యుడిగా ఎవరు పెట్టాడు, హై గ్రీవుడు ఎన్నుకున్నాడు. నాకు యోగ్యత లేదు అంటే ఎవరికి యోగ్యత లేదు, నీకు గురు. మమ వా యోగ్యత నాస్తే శ్రోతం నామ సహస్రకం, ఈ సహస్రనామాలు వింటానికి నాకు యోగ్యత లేదా, కిమర్థం భవతానోక్తం, ఇందుకు నువ్వు నాకు చెప్పలేదు. తత్రమే కాలర్ పట్టుకున్నాడు, తత్రమే కాలర్ పట్టుకున్నాడు, తత్రమే కారణం వదా. కారణం వదా అంటే కారణం చెప్పు అంటే కాలర్ పట్టుకోడేగా. అంచేత ఇన్ని స్థాయిలు మీకున్నాయి, మీరు అది గుర్తుంచుకోండి. అంచేత ఏదో గురువే తిట్టేస్తే మీరు ఊరుకోక్కర్లేదు, మీరు రివర్స్ గేర్లో తిరిగి ఇలా తిట్టచ్చు మీరు. సరే తిట్టేశాడు వాడు, మీకు ఛాన్స్ ఇవ్వకుండా. ఇది పృష్టో హ సూతోవాచ, ఇది పృష్టో హ యగ్రీవో మునినా కుంభ జన్మన ప్రహృష్టో వచనం ప్రాహ తాపసం కుంభ సంభవం. సూతుడు చెప్తున్నాడు, ఎవరికి ఎవరు చెప్తున్నాడు అంటే ఇది పృష్టో, ఈ విధంగా అడిగేసరికల్లా హయగ్రీవో మునినా కుంభ జన్మన, హయగ్రీవుణ్ణి కుంభజన్మ ఎత్తినటువంటి వాడిని అడిగినప్పుడు ప్రహృష్టో వచనం ప్రాహ, చాలా ఆనందపడిపోయి ఆనందించేసి ఓహా అని మొన్న సత్యా మాస్టర్ నవ్వారే, ఎక్కడ నవ్వారు, కళ్యాణ మండపం మొన్న అలా నవ్వాడు ఆనందంగా. మరి మీరు నవ్వుతారా, నవ్వేయండి ఒకసారి. అదే అందరూ నవ్వలే, నవ్వమందా నవ్వలేరు అదంతా. మీరు మన ఎంత దుస్థితికి దిగజారిపోయావంటే మిమ్మల్ని నవ్వమందా మీరు నవ్వలేరు, అన్ఫార్చునేట్. అది ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితి మీకు ఆలోచించుకుంటే అర్థమవుతుంది. అది నవ్వలేరా, నవ్వుతాను మెల్లిగా తర్వాత చూద్దాం, నాకు కంగారు పడతారు. వాళ్ళు కంగారు పడితే మళ్ళా రేపు క్లాస్ ఉండదు. ప్రహృష్టో వచనం ప్రాహ తాపసం కుంభ సంభవం, రెండు లక్షణాలు మీకు ఉండాలి. అది రెండు లక్షణాలు ఉంటేనే లలిత సహస్రనామం మీకు అర్థమవుతుంది. ఒకటేంటి తాపసం, తపస్సు చేసేవాడు. తపస్సు చేయటం ఎలా చేస్తాం, ఆసన ప్రాణాయామ మంత్ర జపాలతో చేస్తారు. కుంభ సంభవం, సంభవం అంటే తెలుసు కదా, భవం అంటే ఏంటి, పుట్టడం. సంభవం అంటే బాగా పుట్టడం. కుంభ సంభవం, కుంభం అంటే కుంభకంలో ప్రాణాయామం మీరు చేస్తున్నప్పుడు ఒకనొక స్థితిలో మీ శ్వాస ఆగిపోతుంది. ఆగిపోయినటువంటి శ్వాస మరి రాదు. కనీసం ఇప్పుడైనా రహస్యం చెప్పారు మాస్టర్, ఇంకా చచ్చినా మేము ప్రాణాయామం చేయం. మిమ్మల్ని ప్రాణాయామం అవుట్ చేయమన్నాడు, మిమ్మల్ని ఏం చేయమన్నా నేను. మరి అది ప్రాణాయామం అనుకుంటే అది నేను ఊరికర్థం. అది మీరు ప్రాణాయామం ఏం చేయటం లేదు, మీరు ఏం చేస్తున్నారు, శ్వాసను గమనిస్తున్నారు. ఈ శ్వాసను గమనిస్తూ ఉంటే మీకు, ఇప్పుడు గమనిస్తూ ఉంటే మీకు తెలిసేది ఏంటి అంటే లోపలికి వెళ్తున్నటువంటి శ్వాస, అది మాత్రమే మీకు తెలుస్తుంది. మిల్లిమిల్లిగా మిల్లిమిల్లిగా శ్వాస వెనక్కి తిరగడం మీకు తెలుస్తుంది. వెనక్కి తిరగడం అంటే లోపలికి వెళ్తున్నటువంటి శ్వాస వెనక్కి తిరిగి మళ్ళా బయటకు వస్తుంది, బయటకు వచ్చినటువంటి శ్వాస మళ్ళా వెనక్కి తిరిగి లోపలికి వెళ్తుంది. అది మీకు, మీరు ట్రై చేస్తే పట్టుకోలేరు. అది చాలా న్యాచురల్ గా జరగాలి తప్ప. మీరు పట్టుకోదలుచుకుంటే ఎలక్ట్రాన్ ని చూడలేము అని చెప్తారు సైంటిస్టులు. ఎందుకు చూడలేము ఎలక్ట్రాన్ ని అంటే వాళ్ళు ఏం చెప్తారంటే, ఎలక్ట్రాన్ ఎక్కడుందో చూడటానికి నువ్వు లైట్ వేస్తావు, కనిపించాలి కదా లైట్. లైట్ వేయగానే ఆ లైట్ దాన్ని తోసేస్తుంది అక్కడి నుంచి, ఇంకా అక్కడ ఉండదు. నువ్వు లైట్ వేయకపోతే కదా, గొడవ అనమాట అది. ఎలక్ట్రాన్కి ఆ గొడవ ఉంటే శ్వాస ఖచ్చితంగా ఎలక్ట్రాన్ కంటే చాలా సూక్ష్మమైనటువంటిది కనుక మీరు చూడటానికి ప్రయత్నిస్తేనే అది మాయమైపోతుంది. ఉంచట మీరేం చేయాలి, చాలా సీరియస్ గా శ్వాసను గమనిస్తున్నప్పుడు గమనిస్తూనే ఉండండి, స్ట్రైట్ గా పట్టి దిశ నవలోకయం, అటు ఏ దిశకి వెళ్లకుండా సంప్రేక్ష నాసికాగ్రంశం, నాసికాగ్రాన్ని మీరు చూసుకుంటూ ఉంటే ఎప్పుడో మీరు పట్టుకుంటారు ఆ రిటర్న్ అవుట్ అనేది. ఆ రిటర్న్ అవుట్ అన్నది మీరు పట్టుకోగలిగితే ఒక సెకండ్కైనా మిగతావన్నీ జరిగిపోతాయి. 12 సెకండ్లు మాత్రమే రైట్ బ్రదర్స్ ఎగిరారు ఆకాశంలో ఏరోప్లేన్ ఎగరటానికి, మనిషి ఎగరగలడు అని ప్రూవ్ చేయడానికి. వాళ్ళు ఎంతసేపు ఉన్నారో తెలుసా ఆకాశంలో, 12 సెకండ్లు మాత్రమే ఉండగలిగారు. కానీ 12 సెకండ్లు ఉండగలిగినటువంటి ఆ సంఘటన వల్ల ఇప్పుడు ఎంతసేపు ఉండగలుగుతున్నాము? ఎంతసేపైనా ఉండగలం ఆకాశంలో, గంటసేపు ఏంటి, ఎంతసేపైనా ఉండొచ్చు. మరి వాళ్ళు చంద్రమండలానికి దానికి వెళ్ళిపోతే రోజులు రోజులు తరబడి ఆకాశంలో ఉంటున్నారు కదా. కానీ ప్రిన్సిపల్ అదే. ఇంచేత కుంభ సంభవం ఆ లోపల నుంచి బయటకు వచ్చేటటువంటి కుంభకంలో అయినా దాన్ని అంతర్కుంభకం అంటాం. లేకపోతే బయట నుంచి లోపలికి వెనుక తిరుగుతున్నప్పుడు వచ్చేటటువంటి గ్యాప్ దాన్ని బాహ్య కుంభకం అంటాం. అక్కడ పట్టుకుంటాడు కుంభ సంభవం. అగస్త్యుడు అందులో ఎక్స్పర్ట్. అంచేత మీకు ఇది చెప్పించేది చేసేది అందుకు లలితా సహస్రనామ మొదలెట్టడానికి ముందే చాలా రోజులు పెట్టి మీకు ఈ ట్రైనింగ్ అవుతుంది, గ్రూప్ ట్రైనింగ్. అంచేత ఇది పృష్టో హయగ్రీవ మునినా కుంభ జన్మన ప్రహృష్టో వచనం ప్రాహ తాపసం కుంభ సంభవం. కుంభ సంభవం అంటే అర్థమైంది కదా. ప్రాణాయామములో స్ట్రైట్ గా కూర్చుని శ్వాసని గమనించుకుంటూ ఉండేటువంటి వాళ్ళు ఇవాళ కాకపోయినా రూపైనా కుంభ సంభవులు అవుతారు. చేస్తూ ఉంటే మీరు తొందర మాత్రం పడకండి. ఇవాళ మాస్టర్ చెప్పేశారు కనుక ఇవాళ రాత్రి నేను పట్టేసుకుంటాను, కానీ పట్టుకోసి పట్టేసుకోవచ్చు కూడా. తత్ర తీవ్ర సంవేగాన ఆశ పట్టుకోవచ్చు కూడా. మీ వేగము మీకు ఏం లేదు, ఎంత చెప్పినా మన అసలు ఆ వేడి పుట్టించలేకపోతున్నారు గురువులందరూ కలిసి. తాపసత్వం తాపసులంటే ఏంటి, ఆ వేడి. అంచేత మీకు అర్థమవుతుందా లలితా సహస్రనామానికి కావాల్సినటువంటి బ్యాక్గ్రౌండ్ అంతా ఇప్పుడు తయారైంది. అంత బ్యాక్గ్రౌండ్ ప్రపంచంలో మిగతా వాళ్ళు ఎవరికీ లేరు. అంచేత చేస్తే మీరు చేయాలి, లేకపోతే ప్రపంచం సర్వనాశనం అవ్వాలి. రెండిట్లో ఏమవుతుంది అంటే నాకు గురువుల మీద నమ్మకం ఉంది కనుక మీరు చేసినా చేయకపోయినా సర్వనాశనం అవ్వదు. అంచేత ఓన్లీ ఆల్టర్నేటివ్ ఏంటంటే మీరు పేరు తెచ్చుకుంటారా, మీరు పేరు తెచ్చుకోరా. అర్జునుడు ఏం చెప్తాడు, నేనంతా చేయవలసింది చేసేశాను, పేరు నువ్వు తెచ్చుకుంటావా లేకపోతే నేను తెచ్చుకుంటానా. అది ఇది. ఇంకోటి ఏంటి కుంభ జన్మన అంటే, ఇప్పుడు రాబోయేటటువంటి యుగానికి పేరేంటో తెలుసా మీకు, కుంభయుగం. అంచేత మీరు ఇప్పుడు పుట్టారు అంటే మీరు ఏ యుగంలో పెట్టారు, కుంభ జన్మన. మీరు పుట్టింది కూడా ఎక్వేరియస్ స్టేజ్ లో, కానీ మీ అలవాట్లు అవి మాత్రం ఎక్వేరియన్ ఏజ్ లో లేవు. మీ అలవాట్లు అన్నీ కూడా మీనరాశి యుగపు లక్షణాలు ఉన్నాయి తప్ప కుంభయుగపు లక్షణాలు లేరు. కానీ ప్రపంచం కుంభయుగం వైపు వెళ్తుంది, మనిషి వెనక్కి వెళ్తున్నాడు. ఆ ట్రాజడీ మీకు అర్థం అవటం లేదు. ఎలక్ట్రిసిటీ కనిపెట్టబడింది. ఎలక్ట్రిసిటీ అంటే అర్థం ఏంటి, చీకట్లో కూడా చూడగలగటం. ఇంతేనా, ఎలక్ట్రిసిటీకి కనిపెట్టాము అంటే దాని యొక్క ముఖ్యమైనటువంటి లాభం ఏంటి మనకి, చీకట్లో కూడా చూడగలగటం కదా. చీకటిని చూపించేవాడిని ఏమంటాం మనం, గురువు అంటాం. అంటే ఎలక్ట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు గురువు. ఆ గురువుని మనం దేనికి ఉపయోగించుకుంటున్నాం, సినిమాలు చూడటానికి, టీవీలు చూడటానికి. అంటే ఎన్ని వెలగోపాలను చేయగలమో ఆ వెలగోపాలన్నీ కూడా ఎలక్ట్రిసిటీ వల్లే చేస్తున్నాం మనం. తప్పితే ఇన్ని వెలగోపాలు ఉండేవి కాదు కదా పూర్వకాలంలో. అంటే ఎక్వేరియన్ ఏజ్ వైపు ప్రకృతి తీసుకెళ్తోంది, మీరు కలగటంలే. వెబ్సైట్ డెవలప్ చేసింది. వెబ్సైట్ డెవలప్ చేస్తే అంటే ఇన్స్టెంట్ కమ్యూనికేషన్స్. ఏ ఇన్స్టెంట్ కమ్యూనికేషన్స్, పక్క ఊరికి మనం వెళ్తే మొన్నలాగా మనం బస్సులో వెళ్తున్నాం, మనం ఎక్కడ ఉండాలో వాళ్ళు ఎక్కడ ఉన్నారు, టెలిఫోన్లు ఉన్నాయి, మనుషులు ఉన్నారు. ఫిక్సెస్ చేయడం చెప్పడం లేదమ్మా. మీరు కుంభయుగంలో పుట్టి మోడర్న్ వేస్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్స్ ఉంచుకుని ఎవరికి ఏ కమ్యూనికే మాకు చెప్పలేదు మాస్టర్ అని ఎప్పటి నుంచో వింటున్నాను నేను, కాదా మా వరకు రాలేదండి అని ఉన్నా కదా. ఇంచేత మీరు పుట్టింది కుంభ జన్మన, కానీ మీ ఆచరణ మాత్రము మారాలి. మీరు మారకపోతే ఇలాగే ఉంటుంది ప్రపంచం అంతా కూడా. కానీ కాల ప్రభావంలో జరిగేటటువంటి మార్పులకి మనుషుల యొక్క క్రమేయం ఉండదు. అది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఆ టైం వచ్చేస్తే మనుషులు విన్నా వినకపోయినా మిగతా వాళ్ళ పనులు చేసేసుకుంటారు దేవతలు వాళ్ళు. అది లలితా సహస్రనామం చేస్తున్నప్పుడు మనం చదువుకుంటాం, మనం చేయకపోతే మిగతా వాళ్ళు ఎవరు చేస్తారు అని. టైం ఎంత అవుతుంది నా దగ్గర గడియాలని నేను ఇంకా కొన్ని విషయాలు చెప్పచ్చు. ఇది పృష్టో హయగ్రీవో మునిన కుంభ జన్మన ప్రహృష్టో వచనం ప్రాహ తాపసం కుంభ సంభవం. ఇంచేత ఇప్పుడు ఇలా ప్రశ్న వాడు అడిగాడు అంటే ఈ బ్యాక్గ్రౌండ్ అంతా అర్థమైందనే కదా. అంచేత గురువు చాలా ఆనందించి అమ్మయ్య కుంభయుగానికి ఎలా వెళ్తామని అడుగుతున్నాడు వీడు కుంభ సంభవుడు అని చెప్పటం మొదలుపెట్టాడు. లోపాముద్రాపతే గస్యా సావధానమనాశ్రణు నామ్నాం సహస్రం ఎన్నోక్తం కారణం తద్వదామితే. అగస్త్యాలు లేదు లోపాముద్ర యొక్క పతి, తేజస్సుల యొక్క భార్య లోపాముద్ర. లోపాముద్రా పతేజస్య సావధానమ నాశన లోపాముద్ర అంటే ఇప్పుడు నేను చెప్పను, ఇది లలిత శాస్త్రనామంలో వచ్చినప్పుడు చెప్తాను. కానీ నీకు ఆల్రెడీ ఆ హక్కు ఉంది అని, నువ్వు లోపాముద్ర యొక్క భర్తవి అంటే అర్థం ఏంటి, మొగుడు పిల్లల రిలేషన్షిప్ కాదు అక్కడ, యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ దట్ అంటే యూ కెన్ కంట్రోల్ ఇట్. ఆ లుప్తమైపోయినటువంటి ఆ ముద్రావిద్యను నువ్వు అర్థం చేసుకున్నటువంటి వాడివి కనుక సావధానంగా ఈ మాట విను. అంటే నీకు ఏ విద్య రావాలి ఇప్పుడు, లుప్తమైపోయినటువంటి ముద్రావిద్యను రావాలి. ఇందుకు నేను నీకు ఈ సహస్రనామం చెప్పలేదు, చాలా జాగ్రత్తగా విను. రహస్యమితి మత్వాహం నోక్తమాస్తేన చాన్యగా పునశ్చ పృచ్ఛ సేవత్య తస్మాత్ తత్తేవ దామ్యం. ఇది చాలా రహస్యంగా ఉంచవలసినటువంటి విద్య కనుక నీకు నేను చెప్పలేదు. కానీ పునశ్చ పృచ్ఛసే భక్త్య, పునశ్చ అంటే మళ్లీ మళ్లీ, భక్త్య అంటే అర్థం ఏంటి, ఆచరణలో పెడతామని. నువ్వు ఆచరణలో పెట్టిన వాడికి విద్య ఎందుకు ఇవ్వటం అనవసరం అనుకున్నట్ట. మీరు వింటున్నారా ఈ విద్య, మీరు వింటున్నారు అంటే ఎవరు చెప్తున్నాడు, హైగ్రూడు మీకు చెప్తానంటే కదా, అంటే ఏం చేస్తానని అనుకున్నాడు అతను. మీరు ఆచరణలో పెడతానని అపోహలో ఉన్నాడు. అపోహకి యాంటీ ఏంటి, విపోహ. అపోహ అంటే జరగదని కదా, జరుగుతుందని దానికి తెలియంటి. అపోహకి యాంటీ చెప్పండి అయ్యా, సపోహ. సరే, అది తెలుసుకుందాం, మనం అర్థం చేసుకోండి. అది అద్భుతమైనటువంటి విద్య ఎంత గొప్పదో, ఎంత డీపుదో, అందుకనే రహస్యంగా ఉంటుంది. మీరేం ఆచరణ చేయలేరు, ఆచరణ చేయలేరు కనుక నేను చెప్పలేదు. కానీ నువ్వు మళ్లీ మళ్లీ అడుగుతున్నావు కనుక నువ్వు దాన్ని ఆచరణలో పెడతావేమో అని చెప్పి పొందిందమ్మా, పొందిందే. బ్రూయ శిష్యాయ భక్తాయ రహస్యమతి దేశిక భవతాన ప్రదేయం సవత్తాయక రాచన. బ్రూయ శిష్యాయ భక్తాయ, శిష్యులకి భక్తులకి. రహస్యమతి దేశిక, గురువుకి కూడా తెలియనటువంటి రహస్యాలున్నాయి. భవతాన ప్రదేయం సవత్తాయ కదాచన, భక్తులు కాని వారికి ఇది చెప్పకూడదు అని నేను నిర్ణయించుకున్నాను అన్నాడు. నశఖాయ నదుష్టాయ నావిశ్వాసాయ కరేచిత్ శ్రీమాతృభక్తియుక్తాయ శ్రీ విద్యారాజవేదనే. ఇది ముగ్గురికి చెప్పకూడదు, పెట్టేసే అమ్మా, పెట్టేసి కూర్చో. ఇదేమైనా కావాలా, ఇది కాస్త చూడమ్మా, స్టాండ్ కూడా తెచ్చేదా, స్టాండ్ చేసి అంటే చేసే టైం తెచ్చింది. దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాం, పట్టాభి చేసిన టైంకి పుస్తకాలు వస్తున్నాయి. కానీ మీరు ఎంత యాంగిల్లో డెవలప్ అవుతారు అన్నదానికి గాపరాపడద్దు, ఒకటి గుర్తుంచుకోండి. నేను చెప్పేది ఏంటంటే మీ ప్రయత్న లోపం ఉంది తప్ప, మీరు ప్రయత్నిస్తూ ఉంటే ఎలా ప్రయత్నించాలో నేను చెప్పగలను. కానీ చెప్పిందే మళ్ళీ చెప్పాలంటే మాత్రం కొంచెం విసిగిస్తుంది. ఎవరికైనా మళ్ళీ ఇది చెప్పించుకోకండి. రేపు అందరి చేతిలో ఏముండాలి, నోట్స్ ఉండాలి. యూ రీడ్ ఇట్, ఐదారుగురు మీరు నేర్చుకోండి చాలు. ఎందుకు పనికిరాని దద్దమ్మలు 1000 మంది, 1,000,000 మంది లలితా శాస్త్రనామ పారాయణ చేసేవాళ్ళు కోట్లాది మంది ఉన్నారు. కానీ ఈ విద్య నేర్చుకోగలిగే అర్హత ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ విద్య అర్హత ఉండి నేర్చుకోలేనటువంటి వాళ్ళు కర్మ మనది. అర్హత ఉండి మీరు పారిపోయారనుకోండి, అవడం చేయగలరు. అసలు అది కూడా టైంకి వచ్చింది కదా, మహా చిట్కాలు చక్రవర్తి యంత్రం పెద్దది. స్టాండ్ కూడా తీసుకోండి అమ్మా అక్కడ. నువ్వు స్టాండ్ ఎక్కడ పెడితే ఏం తెలుస్తుంది వాళ్ళకి, స్టాండింగ్ పెట్టండి. సరే, ఇంకెప్పుడు వినేసేయండి. ఇంకా నేను పెద్ద తిట్లు తిట్టేదేం లేదు, తగటగా అయిపోతాయను. ముగ్గురికి చెప్పకూడదు అన్నాడు. నా శఠాయ నా దుష్టాయ నా విశ్వాసాయ కరిగి చెప్పి, ఈ ముగ్గురికి చెప్పకూడదు అన్నాడు. శఠులకి, దుష్టులకి, విశ్వాసం లేని వాళ్ళకి. మరొకటి, మీరు మాస్టర్ మాకెందుకు చెప్తున్నారు అది ప్రశ్న అడిగారనుకోండి, అంటే అర్థం ఏంటి, ఈ ముగ్గురులో మీరు ఒకరై ఉంటారు. లేకపోతే ఆ ప్రశ్న అడగారు కదా, మీరు అడగలేదు. మీరు అడుగుతున్నారేమో అని నేను అన్నాను కనుక మీరు అడగలేదు. కనుక మీరు ఖచ్చితంగా శఠాయా కాదు, దుష్టులు కాదు, నా విశ్వాసరహితులు కాదు. అదే సిద్ధిసాయి కూడా చెప్పింది, సబూరి నిష్ఠ అంటే అర్థం అదే. తెలియకుండా ఆయన ఆ యోగం వైపు తీసుకెళ్తానికి తగిన బీజాలు వేసేసుకుంటే వచ్చారు గురువులందరూ కూడా. ఆ గురు పరంపర యొక్క ఈ ఐడి కార్డు ఇంకా మనం పెట్టుకుంటాం ఎప్పుడో క్లాస్కి వచ్చినప్పుడు. ఈ ఐడి కార్డు మాత్రం ఇంకా మీరు పారేసుకోకండి. ఇందులో ఆ యంత్రం కూడా ఉంది. ఆ యంత్రాన్ని ఉపయోగించుకునేటటువంటి విద్యే మనం నేర్చుకోబోతున్నాం. శ్రీమాతృభక్తి యుక్తాయ శ్రీ విద్య రాజవేదిని ఉపాసకాయ శుద్ధాయ దేయం నామ సహస్రకం యాని నామ సహస్రాణి సద్య సిద్ధి ప్రధానమై. ఈ మంత్రాలు ఈ నామాలు ఎలాంటివి అంటే సద్య సిద్ధి ప్రసాదం. సద్య సిద్ధి అంటే అర్థం ఏంటి? ఇమీడియట్ గా రిజల్ట్స్ ఇస్తాయి మీకు. మీకు ఇమీడియట్ గా రిజల్ట్ ఇవ్వలేదు అంటే మీరు అబ్బాయి ముగ్గురులో ఎవరో ఒకళ్ళే ఉంటారు, వాళ్ళకే పలకదు అది. నశటాయ నా దుష్టాయ నా విశ్వాసాయ కలిగించింది. అదేమో నెగిటివ్ గా చెప్పాడు. పాజిటివ్ గా మీకు తెలియాల్సిన రెండు, శ్రీమాతృభక్తి యుక్తాయ. శ్రీ మాతృభక్తి యుక్తాయకే నేను ఏం చెప్తాను, భగవతీదేవి చరిత్ర చదువుకోండి, మాతా భగవతీదేవి చరిత్ర. మంత్రం ఏంటక్కడ? ఓం శ్రీ మాతృసత్తాయ నమ. మీకు దాని తగిన ప్రిపరేషన్స్ అన్ని జరుగుతున్నాయి, మీకు తెలియదు కానీ అని చెప్పి శ్రీ మాతృభక్తి యుక్తాయ ఉంది కదా. ఇంకా శ్రీ విద్య రాజవేదినే, అది నేను మింద మిందగా నేర్పుతాను మీకు. ఆ శ్రీ విద్య యొక్క అందులో ఉన్నటువంటి ఆ ఇంగ్లీష్ సీక్రెట్స్ ఏంటో నేను మీకు చెప్తాను. కానీ కండిషన్ ఏంటి అంటే ఉపాసకాయ శుద్ధాయ, శుద్ధమైనటువంటి ఉపాసకులు అవ్వాలి. శుద్ధమైనటువంటి ఉపాసకులు అంటే అర్థం ఏంటి? ఎంత చేయమని అనుకున్నారో అంత చేయగలిగేటటువంటి దమ్ముడు అది. ఉపాసకాయ శుద్ధాయ దేయం నామ సహస్రకం. శుద్ధమైనటువంటి ఉపాసకుడు అంటే ఎంత చేస్తాననుకుంటాడో అంత చేసి లేచేవాడు. ఒక మాల గాయత్రి చేస్తానంటే ఒక మాల చేస్తాడు, పది ఆసనాలు వేస్తానంటే పది ఆసనాలు వేసేట వేస్తాడు. టైం అయిపోతుందని తొందరగా ఆసనాలు వేస్తే వాడు శుద్ధమైనటువంటి ఉపాసకుడు కాదు. ఆసనాలలో దేంట్లో కూడా మీరు తొందరపడకూడదు, స్థిరం సుఖం ఆసనం. అంచేత మీరు శుద్ధమైన ఉపాసకులు. అందులో నాకు డౌట్ ఏం లేదు, మీకేమైనా డౌట్ ఉందా? మీకు డౌట్ లేదు కదా. ఉపాసకాయ శుద్ధాయ దేయం నామ సహస్రకం, ఈ సహస్రనామాలు ఇవ్వబడతాయి. యాని నామ సహస్రాన్ని సద్య సిద్ధి ప్రధానమై. ఈ నామ సహస్రాలు ఎలా ఉంటాయంటే ఆ ఒక్క నామాన్ని, ఆ నామాల్లోనే మీకు ఆ రిజల్ట్స్ ఉంటాయి. ఆ రిజల్ట్ కావాలి అంటే ఆ నామాన్ని మీరు ఉపయోగించుకుంటే చాలు, వచ్చేస్తుంది. తంత్రేశులలి తాదేవ్యా స్తేషు ముఖ్యమిదమ్మునే శ్రీ విద్యేవత మంత్రాణం తత్ర కాదేయదాపర. కాది విద్య, హరి విద్య, సాది విద్య అని రకరకాలైనటువంటి విద్యలు వస్తాయి మనకి, అవన్నీ మనం నేర్చుకున్నాం. తంత్రంలో లలితాదేవికి సంబంధించినటువంటి అనేక రకమైనటువంటి విద్యలున్నాయి, అవన్నీ కూడా ముఖ్యమైన. ఆ విద్యలన్నిటికంటే చాలా ముఖ్యమైనది ఏంటి అంటే సహస్రనామ స్తోత్రం. అంటే ఆ విద్యలన్నీ ఒకవైపు, సహస్రనామ స్తోత్రం ఒకవైపు. కానీ మరి మేము నేల బట్టి చేస్తున్నాం మాస్టారు, సహస్రనామ స్తోత్రం ఫలితం రావటం లేదు. వస్తుంది మిల్లిమిల్లిగా, ఇన్నాళ్ళ బట్టి చేస్తున్న దాని విద్య వల్లే కదా ఇప్పుడు ఇవంతా మనం చదువుకోగలుగుతున్నాం. పురాణాం శ్రీ పురమివ శక్తీనాం లలితా యథా శ్రీ విద్యోపాసకానాంచ యథా దేవోపర శివ. పురాణాల్లో శ్రీపురం అని చెప్పేది, శక్తులలో లలితి అని చెప్పేది. శ్రీ విద్యోపాసకులకు జాగ్రత్త అమ్మా, వారి లైవ్ చూసుకోండి ట్యూబ్ లైట్. సంచేత శ్రీ విద్యోపాసకులకి చాలా పరస్థితిలో ఉన్నటువంటి దేవుడు ఎవడు అంటే పరశివ. శ్రీరామ శర్మ ఆచార్యని మాతా భగవతీదేవి ఎలా కూర్చుంది? మీరు అది పారాయణ చేసుకుంటున్నారు కదా. శ్రీరామ శర్మ ఆచార్య మనకి గురువు రెండు రోజులు పెట్టా, మూడు రోజులు పెట్టా? ఇంకొక మీకు హక్కు ఉన్నట్టేనా? జదా మీ యొక్క హక్కు గురించి నాకు డౌట్ లేదు, కానీ నాకు డౌట్ ఏంటంటే ఆ హక్కును మీరు ఎంత ఉపయోగించుకుంటారు అని. ఓటింగ్ హక్కు లాగా మీకు ఓటు వేస్తే వాడు ప్రెసిడెంట్ ఏదో అవుతాడని నాకు తెలుసు, కానీ మీరు ఓటు వేస్తారా వేరో అది డౌట్. చూద్దాం ఏమవుతుందో. తథా నామ సహస్రేషో పరమేతత్వ కీర్తితం, అలాగే సహస్రనామాలన్నింటిలోకి కూడా ఇది చాలా గొప్పది. లలితాదేవి తథా శపఠనాదేవి ప్రియతే లలితాంబిక అస్య నామ సహస్రస్య పాఠాన్న ప్రియతే తథా. అనేక సహస్రనామాలలో లలితా సహస్రనామం చదివితే లలితాదేవికి ఎంత ప్రేమ వస్తుందో, ఎంత ఆవిడ ఆనందిస్తుందో మీకు తెలియదు. అంచేత మీరు శ్రీమా సుప్రీత ఏతస్మా ధని సంకేత ఏదిదం, అంచేత అమ్మ యొక్క అనుగ్రహానికి మీద నిరంతరము లలితాదేవి స్తోత్రము చేసుకోండి. నిరంతరము అంటే మూడు సార్లు చాలు, 24 అవర్స్ మనం చేయక్కర్లేదు. కానీ ఏ పూర్ణిమకో ఎప్పుడో కొంచెం అలాంటి గందరగోళం కూడా నేను సృష్టిద్దాం అనుకుంటున్నాను నేను. కానీ ఆలోచిద్దాం, దుర్గ పత్రైశ్చ కరరాజే యోచే లలితాంబికాం పద్మైర్ వా తులసి పత్రైర్ ఏబేర్ నామ సహస్రకై. సింపుల్ గానే ఉంది కదా, బిల్వపత్రంతో కానీ తులసీదాంతో కానీ పద్మాలతో కానీ ఎవరైతే ఈ లలితాదేవికి పూజ చేస్తారో. చక్రాధిరాజం అభ్యర్చ జప్త్వా పంచదశాక్షరీం ఏం చేయాలి? చక్రాధిరాజం అభ్యర్చ, దీని వెనకాతనే ఉంది, దీన్ని మనం ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకుంటే దీనికే పూజ చేస్తాం మనం. దాని పక్కన ఆవిడ ఉంది, ఆ పక్కన మహాశివుడు. ఇంచేత ఇది తయారు చేసి ఎన్ని సంవత్సరాలైంది అంటే మీకు అర్థం అవుతుంది కదా. వెళ్తున్నది మాత్రం కరెక్ట్ డైరెక్షన్ లోనే వెళ్తున్నాం, కానీ మీరు తొందరగా పట్టుకోవటం లేదు. ఇప్పుడు వదలకండి, ఈసారి మాత్రము వదలకండి. కనీసం ఒక్కడు కూర్చున్నా చాలు నాకు, కానీ నాకు కూర్చోవాలి. మరి నేను వాగాలి అనుకుంటే మరి ఎవరో ఉంటే కదా వాగుతాను నేను, లేకపోతే నా మనసులో నేను అనుకోవాలి. చెప్పి మీలో ఎవరో ఒకళ్ళు బలి అయిపోద్ది చాలు, మిగతా వాళ్ళందరూ కూడా బలి అయిపోతాం అనుకుంటే నాకు అభ్యంతరం లేదు. చక్రాధిరాజం అభ్యర్చ జప్త్వా పంచదశాక్షరీం, అంచనా ఏం చేయాలి? చక్రోపాసన చేయాలి. దానికి కూడా మనం ప్రతిరోజు ఇక్కడ కార్యక్రమం పెట్టుకోవాల్సి వస్తుంది. చక్రాన్ని పెట్టుకుని శ్రీచక్రాన్ని, అందులో శ్రీచక్రాన్ని స్ఫటికంలో దొరుకుతుంది అనుకుంటా ఇప్పుడు, ఒక టీవీలో కూడా అడ్వర్టైజ్ చేసేస్తున్నాడు వాడు, చూద్దాం ఏం చేయగలుగుతాం. పంచదశాక్షరి, మా పంచదశాక్షరి మంత్రము అంటే ఏంటి? పంచదశాక్షరి శ్రీం ఉచ్చారణ చేయం, ఓం కైల హ్రీం హసకల హ్రీం సకల హ్రీం అంటే పంచదశాక్షరి శ్రీం కంపుటే షోడు ఉంటే ఇంకా మంచిది. మరొక ఇంకే మరొక లాగించండి రేపు, రేపేం వారు మరి ఇంకే మరి లాగించేయండి, రేపు శుక్రవారం కదా, మరి ఇంకే దంచేయండి. వాళ్ళు కూడా రోజులు కరెక్ట్గానే చూసుకుంటారు. వాళ్ళకి పెద్ద ప్రమాదం ఏంటంటే శుక్రవారం రేపు కాకపోతే పై శుక్రవారం అంటారు ఏమని భయం వాళ్ళకి. చేస్తున్నారు కదా, చేయగానే ఫలితం వచ్చింది. మరి ఫలితం అయిపోగానే మన ఫలితం వచ్చింది కదా, మరి జప్తికి వెళ్తున్నాం కదా. జపాంతే కీర్తే నిత్యం నిరం నామశాస్త్రం, జపం అయిపోయిన తర్వాత ఇది చేయాలి. ఆ పూజకి జపానికి నాకు ఉద్దేశం పెద్ద అరగంట కంటే ఎక్కువ పట్టదనే నా ఉద్దేశం, అంతే కదా. అంతేత మనం 6 గంటల మొదలెట్టినా పూజ 6:30 పూజ అయిపోతుంది, పూజ అయిపోగానే వ్రత శాసనం పారాయణ ఇలా చేసుకుంటాం. జపాంతేకి తే నిత్యం నిరం నామసహస్రకం జప పూజాద్య శక్తోపి పఠే నామసహస్రకం. వేషాలు ఏంటి వేషాలు? జపం పూజ చేయలేమండి అంటే ఏమన్నాడు? మానేసేది, చేయకపోయినా పర్వాలేదు శాస్త్రనామం చదువుకోండి అని. కానీ మనం వేషాలయం, మనం జపం చేస్తాం, పూజ చేశాక చేస్తాం. సాంగార్చనే సాంగజపే యత్ఫలం పరవాప్నయాత్ ఉపాసనే స్థితిరణ్య పటే దభ్యుదయో సహ. అభ్యుదయము అంటే మీకు తెలుసు కదా, పైకి లేవు. అంచేత రకరకాలైనటువంటి పూజలు, రకరకాలైనటువంటి సహస్రనామాలు, రకరకాలైనటువంటి పూజలు ఏమి చేస్తారో వాటన్నిటికంటే కూడా ఇదం నామ సహస్రంతో కీర్త నిత్య కర్మవత్ చక్ర రాజా చనం దేవ్యా జపో నామ్నాంచ కీర్తనం, వాటన్నిటికంటే కూడా చాలా ఎక్కువ ఫలితము దీనివల్ల వస్తుంది. భక్తస్య కృత్యమేతావత్ అన్యదభ్యుదయం విదు భక్తస్యావశ్యకమిదం నామ సహస్ర కీర్తనం. చివరకేం చెప్పాడు? ఇది ఎసెన్షియల్, అవశ్యంగా చేయవలసింది. ఏది అవశ్యంగా చేయవలసిందే? తత్ర హేతుం ప్రవక్ష్యామి శృణుత్వం కుంభ సంభవ పురా శ్రీ లలితాదేవి భక్తానాం హితకామ్య. పూర్వకాలంలో ఎప్పుడో భక్తులకి మేలు చేయటానికి స్వయముగా లలితాదేవే ఈ ఆజ్ఞ చెప్పిందిట. వాగ్దేవి వశిని ముఖ్య సామాహూయేదమబ్రవీత్. వాగ్దేవతలను, వశిని దేవతలను పిలిచింది. ఎవరి చేత ఇది రాయబడిందో మీరు ఆలోచించుకోండి, ఇది మనుషుల చేత రాయబడింది కాదు, మానవ శరీరధారులు ఎవరు కూడా రాయలేదు. ఎవరు రాశారు? వాగ్దేవి వశిని ముఖ్య, వాగ్దేవతలు. వశిని అంటే మీరు ఏది అంటే అదొక సిద్ధి, అది ఆ వశిని సిద్ధి ఉన్నటువంటి వాడు ఏం కోరుకుంటే జరిగిపోతుంది. వాళ్ల ద్వారా రాయబడింది అంటే ఏంటి? ఆ వాసనలు ఉన్నాయి అందులో, ఆ లక్ష్యాలు, ఆ లక్షణాలు ఉన్నాయి. వాగ్దేవి వశిని ముఖ్య సామూహూయమబ్రవి. ఒకళ్ళ ఇద్దరిని కాదు, ఆ సమూహాన్ని పిలిచింది మొత్తం పిచ్చి రాందిట. వాగ్దేవత వశిన్యాద్య శృణుత్వం వచనం మమ. పిలిచాక నా మాట వినండి. వాళ్ళకి దమ్ముంటుందా? లలితాదేవి స్వయంగా పిలిస్తే వినకుండా ఉంటానికి అయినా జాగ్రత్తగా వినండి అంటే ఎంత ఇంపార్టెంట్ మెసేజ్ ఇది, జాగ్రత్తగా వినండి. భవత్వోమ ప్రసాదేన ప్రోళ సద్వాగ్విభూతయ. మీరు నా యొక్క శక్తి వల్ల, వాక్ శక్తి ఇవ్వగలుగుతున్నారు, మిగతా వాళ్ళకి వాళ్ళకి కావలసినటువంటి వస్తువులు ఇవ్వగలుగుతున్నారు. మద్భక్తానాం వాగ్విభూతి ప్రదానే వినియోగిత, నా భక్తులకి వాగ్విభూతి నువ్వు ఇవ్వగలుగుతున్నావు. వాగ్విభూతి అంటే ఏంటి? వివిధ భక్తులు ఏమంటే జరిగిపోతుంది. దాన్నే మనం ఇంకొక భాషలో వాక్శుద్ధి అంటాం. గురువు గారు చాలాసార్లు చెప్పారు, నేను చేసినటువంటి గాయత్రి తపస్సు యొక్క శక్తి ద్వారా మీకు జరిగిపోతున్న మీ కోరికలని దయచేసి నా మీద కరుణ చూపవద్దు. ఏమవుతున్నారాయన ఎవరి మీద ఏంటి కరుణ ఎలా చూపిస్తామో తెలుసా మనకి? గురువు గారు మేము కోరికలు ఇన్ని కోరేస్తున్నాం, ఇన్ని కోరికలు కూర్చిస్తే మీ తపస్సు మేము ఎంత తినేస్తున్నాం అని వేషాలు. ఇదంతా ఆయన తపస్సు పోతుందా మీకు పర్వాలేదు, కానీ పైకి ఏమంటారు? అదే వేషాలు అంటారు. వేషాలేదు, ఆయన తపస్సు పోతే ఏంటంటే నువ్వు ఇస్తానంటే మేము తీసుకోవటానికి మాకేం చేయదా అనాలి. ఉంటే కదా, నువ్వు ఇస్తానంటే మాకేంటి, నువ్వు ఇవ్వనంటే మేము అడిగినా నువ్వు ఇవ్వవద్దు, వేరే విషయం, అప్పుడు మీ దగ్గరికి రావు. అంతే కదా. అంచేత ఎవడో ఉన్నాడు చాలా గొప్ప తెలివిగా గురువు గారితో మాట్లాడుతున్నాను అనుకుని ఏం చెప్పాడు అని గురువుకి, అయ్యో గురువు గారు పాపం మీరు ఎంత కష్టపడుతున్నారు, మీరు కష్టపడి తపస్సు చేస్తే మేమందరం కూడా జలగలలాగా మీ దగ్గరికి వచ్చేసి నా కోరికలన్నీ కోల్చుకుంటున్నాను. పిచ్చివాడా, నేను తపస్సు చేసే తపస్శక్తి మీరు ఉపయోగించుకునే ధర్మం మీకు లేదు, నాకు ఏమీ పోదు, నా వాక్ శక్తి ఉందంటే నా వాక్ శుద్ధమైనటువంటి వాక్, నా నోట్తో ఏమంటే అది జరుగుతుంది, దానికి నా శక్తి ఖర్చు అవడానికి ఏముంది? నా శక్తి ఖర్చు అవ్వదు దాంతో. కానీ ఆ వాక్ శక్తి దేని వల్ల వస్తుంది అంటే ఈ వచ్చిన్నది వాక్ దేవతల వల్ల వస్తుంది, ఆ దేవతల యొక్క శక్తి వల్ల వస్తుంది. ఆ దేవతల శరీరంలో ఎక్కడున్నారో, వాటిని ఎలా ఉపయోగించుకోవాలో అవంతా కూడా మనము ఈ లలితా శాస్త్రనామంలో చదువుకుంటాం మనం. కానీ ప్రస్తుతానికి లలితాదేవి ఏం చేసింది, అంతరిక్షంలో ఉన్నటువంటి ఆ వాగ్ దేవతలను, వశిని దేవతలను పిలిచి నా శక్తి వల్ల మీరు భక్తులకి ఈ శక్తి ఇవ్వగలుగుతున్నారు, కానీ ఇది సరిపోవటం లేదు, నా భక్తులు మీకంటే చాలా గొప్పవాళ్ళు, ఈ చిన్న చిన్నవి వాక్ శక్తులు అవి వస్తే లాభం లేదు. మచ్చక్రస్య రహస్యజ్ఞ మమనామ పరాయణ మమ స్తోత్రం విధానాయ తస్మాద్ ఆజ్ఞాపియామివ. వాళ్ళతో ఏం చెప్పింది ఆల్డర్, ఆ మాటల యొక్క కూర్పు మీరు అర్థం చేసుకోండి, నేను మిమ్మల్ని ఆర్డర్ చేస్తున్నాను, మీరేం చేయాలి, మమస్తోత్ర విధానాయ నా స్తోత్రాన్ని ఎలా పఠించాలో ఒక విధి పూర్వకంగా మీరు రాయండి. ఎలా ఉండాలని? మచ్చక్రస్య రహస్య జ్ఞ, నా చక్రం యొక్క రహస్యాన్ని జ్ఞ అంటే తెలియజేసేటట్టు ఉండాలి. మమ నామ పరాయణ, నా నామము ఒకసారి వాళ్ళు మొదలెడితే ఆ నామము వాళ్ళని ముందుకు నడిపించాలి. రహస్యనామ స్తోత్రంలో ఉన్నటువంటి తమాషా ఏంటి అంటే, మిగతా మంత్రాలలో మీరు బలవంతంగా కూర్చొని మంత్రజపం చేయాలి, రహస్యనామ స్తోత్రంలో మొదలెట్టేంత వరకే నీది తప్ప, మొదలెట్టిన తర్వాత మమనామ పరాయణ అదే లాగించేస్తుంది మిమ్మల్ని. అలాంటి స్తోత్రం రాయండి. రాశాక ఏం చెప్పేది, కురుధ్వం అంకితం స్తోత్రం మమనామ సహస్రకై ఏన భక్తే స్తుతాయామే సజ్జ ప్రీతి పరాభవే. అంకితం అంటే లిఖించడం, చెక్కడం. ఎక్కడ చెక్కుతారు? ఆకాశంలో చెక్కుతారు. దాన్నే మీకు చాలాసార్లు నేను చెప్పాను, నేను ఆకాశంలో అన్నీ ఉన్నాయి. ఎంత శ్లోకం? రుచో వచ్చరే పరమే వ్యోమన్ ఎస్మిన్ దేవా అభివశ్వేంశి ఎస్తన్నవేద కిమిరు చాకరి. నీకు తెలియలేదు ఆకాశంలో అది ఉంది, నేను ఉపయోగించుకుని అన్నీ చేయమంటాం అండి. ఈ రహస్యనామ స్తోత్రం ఎక్కడుంది అంటే ఆకాశంలో. మీరు అంకితం చేసేయండి. అదే ఎందుకు అంకితం చేయాలి? ఏన భక్తే స్తుతాయామి సజ్జ ప్రీతి పరాభవే. అర్థమైంది కదా? దీని ద్వారా నా భక్తుల చేత స్తుతింపబడితే నేను చాలా ప్రీతిగా ఉంటాను. ఇచ్చజ్ఞప్తావ చోదేవ్య శ్రీదేవ్య లలితాంబయ రహస్యే నామ దివ్యే చక్రస్తోత్రమనుత్తమం. ఈ విధంగా ఆజ్ఞాపించబడినటువంటి వాళ్ళు శ్రీదేవి అయినటువంటి లలితాంబ యొక్క రహస్య నామధేయ దివ్యే, ఆ పేర్లు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రహస్య నామ దేవ్ దివ్యే అంచేత ఇందులో ఉన్నటువంటి ప్రతి నామము కూడా రహస్యమైనది. అదేంటండి మేము చదివిస్తున్నాము అది రహస్యమైనది, తెలుస్తుంది ఎందుకు రహస్యమైనది అని మీకు. దివ్యై, దివ్యై అంటే దివ్యమైనటువంటిది. చక్రస్తోత్ర మనుత్తమం, అద్భుతమైనటువంటి ఈ స్తోత్రాన్ని చేశారు. చేసిన తర్వాత ఏమైంది? దానికి ఎంత పెద్ద మీటింగ్ పెట్టింది ఆవిడ, ఎంత పెద్ద మీటింగ్ లో దీన్ని డిస్క్లోజ్ చేసింది, ఓపెనింగ్ సెరమనీ చేసింది అన్నది రేపు చదువుకున్నాను.